ನಾರಾಯಣ 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 ಓಂ ನಮೋ ನಾರಾಯಣ 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 ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ವಾಸುದೇವ 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 ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ರಮಣಾಯ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವ 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 ಇರೋದಿನ ಗೀತಾ ಜಯಂತಿ ಪ್ರಪಂಚంలో ಪುಸ್ತಕాలకు ఎక్కడ జయంతి చేయరు మనుషులకు చేస్తారు ప్రపంచంలో ఏదైనా ఒక గ్రంథానికి జయంతి చేస్తున్నారంటే భగవద్గీత తప్పించి ఏ పుస్తకానికి ఇచ్చారు పుస్తకాలకు ఎక్కడ జయంతి చేయరు ప్రపంచంలో జయంతి జరిగేది ఒకే పుస్తకానికి అదే భగవద్గీత ఎక్కడ ఏ పుస్తకానికి ఇచ్చారు మనుషులకి చేస్తారు దానికి మనం కృష్ణాష్టమి అంటున్నాం శ్రీరామనామం అంటున్నాం గాంధీ జయంతి అంటున్నాం రకరకాలుగా చేసుకుంటున్నాం కానీ పుస్తకాలకు ఎక్కడ చేయరు ఒక భగవద్గీతకి తప్పించారు ఆ వైభవం దీనికి వచ్చింది ప్రపంచంలో ఇంక ఏ గ్రంథానికి చేయరు ఇది గీత పుస్తకం గీతా మాత అంటారు అది గీతా మాత అమ్మగారు అమ్మగారు నాన్నగారు అని కూడా అంటారు అమ్మగారు అంటారు గీతను అమ్మగారు అంటారు గీతా మాత గీతా నాన్న అంటారు గీతా మాత ఆ పేరు కూడా మాత అనే పుస్తకం కూడా ఈ భగవద్గీతకు దానికి వచ్చింది కారణం ఏంటంటే చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు కొడుకు తల్లిని చంపేసి ఆ తలకాయ పట్టుకెళ్ళిపోయింది ఇప్పుడు కూడా ఆ తల్లి అనుకుంటుంది దాన్ని చంపేసిన వాడు క్షేమంగా ఉంటారు ఈ స్థానం ఒక తల్లికి ఉంది ఇది రమణ మహర్షి గారు కూడా ఇండైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎలా అని చెప్పారంటే భౌతిక ప్రేమలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది భార్య ప్రేమ గొప్పది కాదు తల్లి ప్రేమే గొప్పది భార్య జేబు చూస్తుంది తల్లి పొట్ట చూస్తుంది సామెత భార్య జేబు చూస్తుంది తల్లి పొట్ట చూస్తుంది భార్య ప్రేమది మోహానికి సంబంధించిన విషయం అంచేత దీని గీతా మాత అనే పేరు దీనికి వచ్చింది అంటే భక్తులు రకరకాల మనుషులు మనం ఉన్నాం రకరకాల గుణాలతో ఉన్నాం ఒక రకం కాదు రకరకాల గుణాలు రకరకాల మనుషులు మనం ప్రకృతి గుణాలు ఈ ప్రకృతి కళంకు ఇది అయినా రకరకాల మనుషులు కూడా ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ ప్రేమిస్తున్న గీత వాడు ఎంత దురాచారైనా వాడిని ప్రేమిస్తుంది ఇది ఈ పుస్తకంలోని గొప్పతనం ఇక్కడ మనం ఎంతమంది కూర్చున్నామంటే రకరకాల ఒకరి మనసుకి ఇంకోళ్ళ మనసుకు సంబంధం లేదు ఒకళ్ళు గుణానికి ఇంకోళ్ళ గుణానికి సంబంధం లేదు ఒకరి మనసుకు ఇంకోళ్ళ మనసుకి సంబంధం లేదు అయినప్పటికీ ఇన్ని రకాల గుణాలని సమన్వయం చేసుకుని ఇన్ని రకాల మనుషులు ఇన్ని రకాల మనుషుల్ని మనస్సును సమన్వయం చేసుకుని అందరినీ సమానంగా చూస్తూ అందరినీ అందరికీ బోధిస్తూ ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళకి బోధిస్తూ అందరికీ మోక్ష సుఖం కలగజేయాలనేటువంటి గ్రంథం గ్రంథ రాజ్యం అండి. ఇదేంటిది
గ్రంథ రాజ్యం
అంటే గ్రంథాలకి రాజు లాంటిది. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ఇది గ్రంథాలకి రాజు లాంటిది. మీకు భారతంలో కృష్ణుడు కనిపిస్తాడు, భాగవతంలో కృష్ణుడు కనిపిస్తాడు, కానీ ఈ కృష్ణుడు ఆ కృష్ణుడు కాదు. భారతంలో కృష్ణుడు లాంటి వాడు భాగవతంలో కృష్ణుడు లాంటి వాడు కాదు. అటువంటి కృష్ణుడైతే ఇది కృష్ణగీతను చెబుతాడు, ఇది కృష్ణగీతను చెప్పలేదు, భగవద్గీతను చెప్పాడు. ఈ పుస్తకం కృష్ణుడు చెప్పినా కృష్ణుడు వసుదేవుడి గారి అబ్బాయి కింద చెప్పలేదు, యాదవుడి కింద చెప్పలేదు. కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు, నారాయణుడు అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు. అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెబితే భగవద్గీత అంటారు, కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు. అయితే దీనికి దీనికి ఒక్కదానికి భగవద్గీత అని పేరు. అంటే భారతంలో కృష్ణుడు వేరు, భాగవతంలో భగవద్గీతలో కృష్ణుడు, మామూలు కృష్ణుడు యది వంశంలో పుట్టినటువంటి కృష్ణుడు కాదు, భగవంతుడు అయి చెప్పాడు. ఆ కృష్ణుడే కానీ కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు. అంటే దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. కానీ కృష్ణగీత అని ఎవరు అంటారు? ఈ నాలుగు సామెతలో మన సాంప్రదాయంలో ఈ నాలుగు గా అక్షరం మీద వస్తాయి. గా గీత, గంగ, గాయత్రి, గోవింద. గోవిందుడు, గీత, గంగ, గాయత్రి. మొదటి అక్షరం గా వస్తుంది. ఏమొస్తుంది మొదటి అక్షరం? గా వస్తుంది. మొదటి అక్షరం గీత అంటే ఒక గీతా గ్రంథం మీరు చదివి అర్థం చేసుకుంటే ప్రపంచంలో అన్ని గ్రంథాలు చదివినట్టు. గంగానదిలో గంగానది దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చేస్తే ప్రపంచంలో అన్ని నదుల్లో స్నానం చేసినట్టు. గోవిందుడికి ఒక నమస్కారం పెడితే అందరి దేవతలకి నమస్కారం పెట్టు. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళు అన్ని మంత్రాలు చేసిన వాళ్ళకి పలికి ఎంత వస్తుందో ఒక గాయత్రికి చేస్తే అంత వస్తుంది. గీత, గోవింద, గీత, గంగ, గాయత్రి, ఈ నాలుగు మొదటి అక్షరాలు గా మీద వస్తాయి. తర్వాత ఇవాళ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. సాంప్రదాయం ఏంటంటే మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. మిగతా ఏకాదశులు కొంతమంది అన్ని ఏకాదశులు బాగా చేస్తారు, అన్ని ఏకాదశులు చాలా బాగా చేస్తారు అన్ని ఏకాదశులు. కానీ మిగతా ఏకాదశులు అశ్రద్ధగా అశ్రద్ధగా ఉన్న కొంతమంది చేసిన చేయటమే ముక్కోటి ఏకాదశి అందరూ శ్రద్ధగా చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. ఈ రోజున మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలో కలుపుతాడు. మొట్టమొదటి ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశి, మరి తొలి ఏక అప్పుడు యోగ నిద్రలో కలుపుతాడు. ఈవేళ జగిస్తాడు, నిద్రలోకి ఎప్పుడు వెళ్తాడు? తొలి ఏకాదశి రోజు. ఈ ఏకాదశి రోజుని వైకుంఠంలో మేల్కొని మొత్తం ఉత్తర ద్వారంలో, వైకుంఠంలో ఉత్తర ద్వారంలో 3 కోట్ల దేవతలకు దర్శనమిస్తాడు. అంచేత 3 కోట్ల దేవతలకు దర్శనమిస్తాడు కాబట్టి అది ముక్కోటి అన్నారు. ముక్కోటి అక్కడ ఇచ్చాడు, వైకుంఠంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి. అంచేత ఇవాళ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఇవాళ 3 కోట్ల దేవతలకు దర్శనం ఇచ్చాడు. అంటే యోగ నిద్రలోంచి ఇవాళ మేల్కొన్నాడు మహావిష్ణుడు. తిరుపతి తిరుమలలో వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వారం ఒకటి ఉంది, అది ఈవేళ ఒక్కరోజే తెరుస్తారు. ఈవేళ ఒక్కరోజే ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేస్తారు, మిగతా 364 రోజులు మూసేస్తారు ఉత్తర ద్వారం. ఈవేళ ఒక్కరోజు భద్రాచలంలో కూడా ఈవేళ ఉత్తర ద్వారం కూడా రామచంద్రమూర్తిని దర్శనం చేస్తారు. ఇవాళ సరసరంగా తెల్లారుజామును లేచి స్నానాలు చేసి విష్ణు ఆలయాలకి వెళతారు. ఈ రోజున ఎక్కువ మంది మహావిష్ణు యొక్క ఆలయాలకి వెళతారు ఈ రోజున. తర్వాత సాధ్యమంతరకు ఈ రోజున ఉపవాసం ఉంటారు అందరూ. ఇంకోటి ఏకాదశి రోజున శైవులు శివరాత్రి రోజున వైష్ణవులు ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే మన పొట్టకు ఆయిల్ రెస్ట్ ఇస్తున్నాం, రోజు తిని తిని అలిసిపోతుంది పొట్ట. ఏకాదశి రోజున ఏడు ముక్కోటి ఏకాదశి రోజున మనం దాని టేబుల్కి విశ్రాంతిగా ఉంటాం. ఇక అర్థం వచ్చింది తర్వాత విశ్రాంతిగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఈవేళ ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ రోజంతా వండలైపోయిన వాళ్ళు సాయంత్రం భోజనం చేయొచ్చు, పొద్దున్న పూటనే భోజనం మానేసి సాయంత్రం భోజనం చేయొచ్చు, అంటే వండలేకపోతే. కొంతమంది ఎంత నిష్టగా ఈ ముక్కోటి ఏకాదశి చేస్తారంటే నీళ్లు కూడా నోట్లో పోసుకోవచ్చు, నిర్జలం అంటే జలం కూడా నోట్లో తీసుకోవచ్చు. శైవులు శివరాత్రిని ఎంత బాగా చేస్తారో వైష్ణవుడు ఈ వైకుంఠ ఏకాదశిని అంత జాగ్రత్తగా చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, మీలో జపాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధ్యానాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు, చేస్తున్నారు, మీ పత్రులు మీరు చేసుకుంటున్నారు. అన్నిట్లకంటే గొప్ప నియమం ఏంటంటే ఆహారమే. ఈ జపాల కంటే, ఈ ధ్యానాల కంటే, పూజల కంటే, గుళ్ళో తెలి రావటం కంటే అన్నిట్లోకి గొప్ప నియమం ఆహార నియమం. ఆహార నియమానికి మించిన నియమం లేదు. భగవద్గీత కంటే మించిన పుస్తకం గ్రంథం ఎలాగలేదో ఆహార నియమానికి మించినటువంటి గ్రంథం లేదు. ఈవేళ మీకు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, మీరు ఆహారంలో నూనె సరుకులు తిరగకుండా తినకుండా మీ శరీరానికి ఏం పడవో చూసుకుంటే, మీరు చిందికాడ జాగ్రత్తగా ఉంటే ఆధ్యాత్మికంగా 150 మార్కులు వచ్చేస్తాయి. ఈ జప ధ్యానాలలో 5 మార్కులు 10 మార్కులు 6 మార్కులు కంటే ఎక్కువే. ఒక ఆహార నియమాల్లో 150 మార్కులు వస్తాయి. ఆ పంచవటి ఉంది, సీతారాముడు పంచవటిలో ఉన్నారు. పంచవటిని అయోధ్య నుంచి వచ్చేసాక పంచవటిలో ఉన్నారు. పంచవటి అక్కడ అలహాబాద్కి 4 గంటలు అంత ప్రయాణం. పంచవటి అక్కడ ఉన్నారు ఒక నెల రాయి అరణ్యవాసానికి వచ్చే ముందు పంచవటి. ఆ పంచవటి వేళది కాదు, శివుడి స్థానం. వాళ్ళు లక్ష్మణుడితో చెప్తాడు, శివుడు స్థానం మర్యాద కోసం అది నేను అడగాలి, అతను ఉండమంటే ఉండాలి అని శివుడు నీళ్ళు అడిగి రమ్మంటాడు. ఇక్కడ కొన్ని నెలలో అంటే శివుడు ఏమన్నాడు, జిహేంద్రియం గుహేంద్రియం కట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండవచ్చు, మీరే కదా ఎవడని ఉండవచ్చు. జిహేంద్రియం గుహేంద్రియం ఈ రెండు కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి రాముడే కాదు ఎవరైనా ఉండవచ్చు, కానీ ఈ రెండు కట్టుకోవాలి. జిహ్వేంద్రియం భూఖేంద్రియం ఈ రెండు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండవచ్చు అని శివుడు చెప్తారు లక్ష్మణుడు. అప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఆ కొండ మీద ఉంటారు, దాన్ని పంచవటి అంటారు. పంచవటి అనేది చాలా పవిత్రమైన క్షేత్రం. ఆ పక్క నుంచే మందాకిని నది వెళ్ళింది. ఆ మందాకిని నది రోజుకు రకంగా ఉంది, ఎప్పుడు సమానంగా ప్రవహిస్తుంది, మన స్నానం చేయటానికి అనుకూలంగా ప్రవహిస్తుంది. అది వరదలు వచ్చేసి అలా ఉండవు, దాన్ని మందాకిని నది అంటారు. మందాకిని నది, ఆ మందాకిని నది చూసి రాముడు సరసానంగా చేస్తే ఒక పూట స్నానం చేస్తారు, 2 పూటలు స్నానం చేస్తారు కానీ అందుకంటే ఎక్కువ సార్లు స్నానం చేయరు. ఆ మందాకిని నదిలో నీళ్ళు ఎంత ఇస్తామంటే రామచంద్రమూర్తికి రోజుకు 3 పూటలు స్నానం చేసేవాడు. అంటే మందాకిని నది అంత అంత పవిత్రంగా ఉంటుంది, ఒడి ఉండదు, మనం స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది మందాకిని నది. అంచేత తిండికడ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకు ఆహార నియమం లేని వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాలేదు, ప్రయత్న సాధన చేసిన రాలేదు. కృష్ణుడు అన్నాడు గీతలో, తిండి మీద ఉన్న కాంక్ష వాళ్ళకి కాంక్షన్న, భక్తులు నా కోసం ఆ కాంక్ష విడిచిపెడతారని చెప్పారు. అందరూ విడిచిపెడతారని చెప్పలేదు, నా భక్తులు నా వాళ్ళకి ఆ కాంక్షన్న నా కోసం వాళ్ళు విడిచిపెడతారు. వాళ్ళకి ఇష్టం ఆ తిండి మీద ఇష్టం ఉన్నా ఆ కాంక్ష నా కోసం వాళ్ళు ఇడిచిపెడతారు. అంచేత ఆహారం ఇవి ఉన్న వాళ్ళు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనేటువంటి తిండి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరానికి పండే తినకూడదు, తప్ప నూనె సరుకులు ఎక్కువ తినకూడదు, శరీరానికి వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినకూడదు. ఈ పలావులని ఆ పలావులు ఈ పలావులు ఏముంటాయి అన్నీ శరీరానికి ఉపద్రవం తీసుకొస్తాయి, అంటే మనస్సును సాధన చేయనివ్వాలి. ఒక ఆహార నియమం వల్ల ఈ రెండు ఆరోగ్యాలు వస్తాయి. ఏ రెండుని? మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, రెండు ఆరోగ్యాలు వస్తాయి. అయితే నియమములన్నింటిలో గ్రంథములన్నింటిలోకి భగవద్గీత ఎలా గొప్పదో నియమములన్నింటిలోకి ఆహార నియమం గొప్పది. కొంతమంది సినిమాలకు కూడా వెళ్తారు, సినిమాలకు వెళితే భక్తి పాడవుతున్నాం, ఇవన్నీ మంచివి, కానీ అన్నింటిలోకి ఆహార నియమం గొప్పది. ఇది ఆహార నియమంలో మనకు ఆదర్శం మహాత్మా గాంధీ గారు. ఆయనకి ఎక్కడైనా డిన్నర్లు చేసినా ఇంకోటి చేసినా పక్క వాళ్ళు తినేదాన్ని వంక చూసి వరకాలి. ఆయన తినేది ఉంటే తింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఆయన తినేది ఏదో తెలుస్తుంది అదే పెడతారు, అంతేకాని ఏదో పక్క వాళ్ళకి పెట్టినట్టు ఆయనకి పెట్టకూడదు, పెడితే తినరు వెళ్ళిపోతారు. అంటే ఎక్కడైనా వస్తే ఎక్కడైనా 10 మందిలో గౌరవం కోసం అని పెట్టినా వేరీజ్ మై ప్లేట్, నా విస్తరం ఎక్కడ ఉందని అడుగుతారు. ఎక్కడ మరి ఏ విస్తరం మధ్య అక్కడ విస్తర దగ్గర కూర్చోరు, నా విస్తరం ఎక్కడ ఉంది, వెరీజ్ మై ప్లేట్. మనకి ఆహార నియమంలో మనం ఎక్కువ ఆదర్శంగా పెట్టుకోవాల్సింది మహాత్మా గాంధీ గారు. అంత నియమంగా ఉండడు ఆయన. ఎంత నియమంగా ఉండాలంటే ఆహార నియమంలో నన్ను ఎవరో చంపకుండా ఉంటే ఆహార నియమంలో 160 సంవత్సరాలు బతుకుతానండి వాడు. అలా ఆహార నియమం ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఈ చాలా రోగాలకి పొట్ట కారణం, చాలా రోగాలకి ఈ పొట్ట కారణం. అంటే ఈ పొట్టని మనం అయ్యా దీన్ని నిగ్రహించుకుంటే చాలా మనకి మెడికల్ బిల్లు తగ్గిపోతుంది, మందులు వేసుకోవడం కూడా ఎక్కువ అక్కర్లేదు. అంటే శరీరంలో ఏ రోగాలు వచ్చినా ఈ పొట్టే కేంద్రంగా పెట్టుకుని వస్తాయి. అంటే తిండి విషయంలో బాగా జాగ్రత్తగా ఉంటే ఇది ఆహార నియమం. అన్ని నియమాల్లో పోతే ఆహార నియమం ఉన్నవాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాడని ఒక సామెత, అది విశేషం. తర్వాత ఇవాళ గీత జయంతి రోజుని భగవద్గీత, దీనికి గేయం గీత నామ సహస్రం భజగోవింద శ్లోకాల్లో గోవిందుని భజించు అని చెబుతాం. భగవద్గీతని విష్ణు గోవిందుడి రూపాన్ని ధ్యానం చేసుకో, భగవద్గీతను అధ్యయనం చేసుకో, విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకో, నువ్వు తరిస్తావని ఆచార్యులు వారు చెప్తారు. గోవిందుడి రూపాన్ని ధ్యానం చేసుకో, భగవద్గీతని విష్ణు సహస్రనామాలని పారాయణం చేసుకో. అంటే సహస్రనామాలు అంటే ఒక్కో నామం ఒక గుణం చెబుతుంది, ఒక్కో నామం ఒక్కో గుణం చెబుతుంది. అందుచేత నువ్వు ఏం చేస్తావంటే నీకు గోవిందుడి రూపాన్ని ధ్యానం చేసుకుని గీతని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకుని నువ్వు తరిస్తావు. ఆ మౌళే చాలు నువ్వు తరించటానికి అని ఆచార్యులు వారికి చెప్పారు. భగవద్గీతను మొత్తం అంతా అధ్యయనం చేయక్కర్లేదు, కొంచెం అధ్యయనం చేసినా ఒక శ్లోకం నీకు అర్థమైనా నువ్వు తరిస్తావని చెప్పారు. మొత్తం 700 శ్లోకాల్లో ఒక్క శ్లోకం నువ్వు అర్థమైతే నువ్వు తరిస్తావని చెప్పాడు. గంగానదిలో ఉన్న నీళ్ళన్నీ తాగే అక్కర్లేదు, ఒక పిసర కొంచెం నీళ్ళు తాగినా చాలు. భగవద్గీత మొత్తం అంతా నీకు అర్థం కాకపోయినా ఒక్క శ్లోకం చదివి అర్థం చేసుకుని నువ్వు జీర్ణం చేసుకుంటే అది చాలు అన్నాడు. ఒక్క శ్లోకం చాలు నిన్ను తరింపజేతాను. గేయం గీత నామ సహస్రం అంటే ఇవన్నీ కూడా అంటే అన్ని రకాల తల్లి బిడ్డలకి మన ఎవరో అంటున్నారు మీరు ఎన్ని కూరలు వండుకుంటారని అడిగితే 2-3 కూరలు వండుతారండి. అందరికీ తల పిల్లలకి అందరికీ తల కూర ఇష్టం ఉండదు అని చెప్తే అలా వండుతున్నాం అని చెప్తారు పాపం. ఏ ఒక్కోర సరిపోతుందండి. అంటే మీరు చెప్పిన రైట్ అంటే పిల్లలకు తెలవో ఒక్కో ఒకరికి ఒకరి కూర ఇష్టం ఉన్నది, ఒకరి కూర ఇంకో ఇష్టం ఉన్నది, ఉమ్మడి కుటుంబంలో ఉన్నది అని చెప్పి రెండు మూడు కూరలు వండుతున్నారు. అందరికీ తల భగవద్గీత అట్టుకుని అందరికీ తల కూర ఎవరికి ఇస్తాను బట్టి వెళ్తాడు. భగవద్గీత మీరు చదివితే అంటే మీ మనస్సుకు తగినటువంటి శ్లోకాలు, ఏ కొన్ని శ్లోకాలైనా దొరుకుతాయి, మీకు ఇష్టమైన శ్లోకాలు కొన్ని అయినా దొరుకుతాయి భగవద్గీత చదివితే. అయితే శ్రద్ధ కలగటం పూర్వపుణ్యం లేకపోతే కలగదు. కామయేష క్రోధయేష రజోగుణం సముద్భవ, కామక్రోధాలు రజోగుణంలోంచి వస్తున్నాయి. ఆ కామక్రోధాలకు విజృంభణ కనుక తగ్గకపోతే నీకు లోచూపు కలగదు. అంటే లోచూపు లేకపోతే నీకు లోపల అంతర్యంగా ఈశ్వరుడు ఉన్నాడు, వాడి దర్శనం కూడా సాధ్యం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే అహంకారం ఉన్నవాడికి కామక్రోధాలు, కానీ అహంకారం లేని వాడికి కామ, అది అంతా వన్ బి ట్రాఫిక్. కామక్రోధాలలోంచి బయటపడమని ఇక్కడ వాసు అని చెప్తే రమణ మహర్షి అన్నారు, అహంకారం దేహాభి ఈ దేహము నాది అనే బుద్ధి ఉన్న వాడికి కామం క్రోధం, కానీ దేహాభిమానం లేని వాడికి కామక్రోధాలు ఏంటన్నాడు. శరీరం ఉన్నవాడికి రోగం, కానీ శరీరం లేని వాడికి రోగం ఏంటి, అది విమానం ప్రయాణాలు. ఇది అందరినీ కలుపుకుని తీసుకెళ్ళి ప్రయాణం. కామక్రోధాలలోంచి బయటపడి కామక్రోధ దేహాది దేహము నేననే బుద్ధి ఉన్నవాడికి కామం క్రోధం. తన దేహం కాదని తన ముందు అసలు తన దేహం కాదని తెలిసిన వాడికి కామం ఏంటి, క్రోధం ఏంటి, ఇతరులు ఏంటి, సాధనలు ఏంటి. నువ్వు ఏదిగా ఉన్నది నీకు అర్థమైతే నువ్వు కాని దాని మీద వైరాగ్యం దాని అంతటదే వచ్చేస్తుంది. కృష్ణుడి గీతలు ఏం చెప్పారంటే మనస్సును లోపరుచుకోవడం అనేది రెండు మార్గాలను, అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం వైరాగ్యం. అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు. భగవాన్ ఏమన్నారంటే అది కృష్ణుడు మూడు మాటలు చెప్పాడు గీతలు. ఒకటి డివోషన్ డిటర్మినేషన్, డివోషన్ డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్. మొట్టమొదటి అక్షరాలు డీలు వస్తాయి, డి ఏబిసిడీలో డి వస్తుంది. డివోషన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేషన్ అంటే నీకు మహావిష్ణువు పాదాలు అనేది భక్తి కలిగి ఉండాలి, భక్తి వల్ల నీకు యోగం సిద్ధిస్తుంది. మహావిష్ణువు పాదాలందు భక్తి కలిగి ఉండాలి. మహావిష్ణువు అంటే ఈశ్వరుడు, అక్కడ పాదాలందు భక్తి ఉండాలి. తర్వాత పట్టుదల ఉండాలి, అంటే ఈశ్వరుడు పాదాలంది నీకు నిష్ట కలగాలంటే అది పట్టుదలగా ఉండాలి, నీకు డిటర్మినేషన్ నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయం లేకపోతే నీ మనసు చెదిరిపోతూ ఉంటుంది, ఆ నిశ్చయం లేకపోతే చెదిరిపోతూ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న ఆకర్షణ ఏదో ఆకర్షణ నేర్చుకుపోతుంది, ఆ నిశ్చయం లేకపోతే. డిస్క్రిమినేషన్ విడగొట్టుకోవాలి అంటే ఏది తాను అక్కడ నిష్ఠగా ఉండి తాను కాను దాని మీద వైరాగ్యం పెంచుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం ప్రయత్నం చేయాలి, ఆత్మ కాని దాని ఏంది వైరాగ్యం కలిగి ఉండాలి. అది ఎలాగొస్తుంది అంటే వివేకం వల్ల వస్తుంది, అది వివేకం వల్ల వస్తుంది. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, మీకు అర్థమవుతుంది. ఒక సజ్జన సాంగత్యం వల్ల భగవాన్ అన్నారు, ఒక సజ్జన సాంగత్యం వల్ల బుద్ధిలో ఉన్న దోషాలు అన్నిట్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. పెట్టుబడి లేకుండా సాధన అనే పెట్టుబడి లేకుండా ఒక సజ్జన సాంగత్యం వల్ల నీ బుద్ధిలో ఎన్ని ఆ సజ్జన నీ బుద్ధిలో దోషాలు పోగొట్టుకోమని చెప్పరు, వాళ్ళ ప్రభావం వల్ల అన్నీ పోతాయి. ఒక సజ్జన సాంగత్యం వల్ల నువ్వు బాగుపడమని కూడా లేని చెప్పరు. ఆ సజ్జన సాంగత్యం వల్ల నీ బుద్ధిలో ఉన్న పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి నీ బుద్ధిలో ఉన్న ఏ దోషాలను ఆ దోషాలు అన్నింటిలోంచి బయటకు వచ్చేస్తావు. అంటే సజ్జన సాంగత్యం యొక్క వైభవం అటు అంటే ప్రకృతి తాలూకు కళంకం బుద్ధిలో ఏదో ఉన్నది పోతుంది అది. అది ఆ డిస్క్రిమినేషన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్ మొదటి అక్షరం డి మీద వస్తుంది. డిస్క్రిమినేషన్ అంటే విడగొట్టుకోవాలి మనం, మీకు అర్థమవుతుంది, విడగొట్టుకోవాలి. ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదు, ఏది తినేది, ఏది తినరానిది, ఏది వినేది, ఏది వినరానిది, ఏది మాట్లాడేది, ఏది మాట్లాడకూడనిది, మీకు అర్థమవుతుంది, ఏది చదివేది, ఏది చదివరానిది, ఏ పని చేసేది, ఏ పని చెయ్యకూడదు, దాని డిస్క్రిమినేషన్ అంటారు. ఆ విడగొట్టుకో, మన బుద్ధితోటి విడగొట్టుకుంటే దారి కనిపిస్తుంది, మాయ మనకు దారి ఇస్తుంది. అది బుద్ధితోటి విడగొట్టుకోవాలి, దాని డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? డిస్క్రిమినేషన్. అది విడగొట్టుకోవాలి, బుద్ధితోటే విడగొట్టుకోవాలి. ఏ మాటలు వినాలి, ఏ మాటలు వినకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు. లేకపోతే టీవీలు కూడా సాధ్యమైనంత వరకు బుర్రన బుద్ధిని పోరే. టీవీలు అంటే అన్ని సినిమాలు. టీవీ అంటే ఇది సినిమా తీసేవాళ్ళు కనుక హాల్కి వెళ్ళి చూస్తున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తున్నారు. అంతేకానీ టీవీలన్నీ అవన్నీ వ్యాపార సంస్థ, అవన్నీ వ్యాపార సంస్థలు. ఆయన టీవీలు చూడటం వల్ల కూడా మైండ్ పొల్యూట్ అవుతుంది. మీకు తెలియకుండా పొల్యూట్ అయిపోతుంది. టీవీ రోజు గంటల తరబడి చూస్తుంటే మీకు తెలియకుండా మన బుద్ధి మలినం అవుతుంది. మనకు తెలియకుండానే మనకు తెలియదు, మనకు తెలియకుండానే మన బుద్ధి మలినం అవుతుంది. అంచేత చూసే విషయాల్లో, వినే విషయాల్లో, మాట్లాడే విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్త. మనం భీమవరంలో చెప్పుకున్నాం, ఇతరులు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకు అనవసరం. మనం ఇతరుల పట్ల ఎలా ఉన్నామో చూసుకుంటే సరిపోదు, వాడికి అంతరం కూడా అవుతారు. ఇతరులు మన పట్ల ఎలా ఉన్నాడో కాకుండా మనం ఇతరుల పట్ల ఎలా ఉన్నామో వాడి బుద్ధిని సరి చేసుకుంటే అంటే వాడు ఏమవుతాడు? అంతర్ముఖం అవుతాడు. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో అయినా అంతర్ముఖుడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ బహిర్ముఖుడికి కలగదు. బహిర్ముఖుడికి ఆత్మజ్ఞానం కలగదు. వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా బహిర్ముఖుడికి మన సాధన ఏంటంటే మన మనస్సు ఎంతవరకు అంతర్ముఖం అవుతుందో చూసుకుంటూ ఉండాలి. విష్ణు యొక్క, భగవంతుడి యొక్క పాదాలను ఎంతవరకు మనం అంటిపెట్టుకుంటున్నామో చూసుకోవాలి. విషయ చింతనలోంచి మన బుద్ధి మళ్ళీ దైవ చింతన చేస్తుందో లేదో, ఆత్మచింతన చేస్తుందో లేదో అది చూసుకుంటూ ఉండాలి. నువ్వేది చింతిస్తా అంటే అది అవుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. శరీరం ఎక్కడ ఉన్నదన్న ప్రధానం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉన్నదన్న ప్రమాదం. శరీరం ఎక్కడ ఉందన్నది ప్రధానం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉంది అది ప్రధానం. మనస్సుని బాగు చేసుకోవాలి. ఆ మనస్సుని, శరీరం అనంతరం శరీరం చనిపోయాక మన కూడ వచ్చింది మనస్సు. అంటే కృష్ణుడి గీతలో ఏమని చెప్పాడంటే, నీ మనస్సుని విరోధంగా పెట్టుకోకు, నీ మనస్సును స్నేహితుడిగా పెట్టుకో. మన మనస్సును మనం స్వాధీనంలో పెట్టుకుంటే, మన మనస్సును మనం స్నేహితుడిగా పెట్టుకుంటే, మన మనస్సును నిజమైన బంధువు మన మనస్సే. మన మనస్సును మనం బంధువుగా పెట్టుకుంటే ఇతరులు ఎవరో చేయలేని ఉపకారం మన మనస్సే మనకు చేసి పెడతాం. అంటే డిసిప్లైన్డ్ మైండ్, అప్పుడు మనస్సుకి క్రమశిక్షణ వస్తుంది. మనం అందరం సంపదలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఆపదలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. మన అందరం సంపదలు వస్తే ఒక రకంగా ఉంటాం, ఆపదలు వస్తే ఒక రకంగా ఉంటాం. సంపదలు కాల ప్రవాహంలో కొట్టిపోతే ఆపదలు కూడా కాల ప్రవాహంలో కొట్టిపోతాయి. సంపదలు కాల ప్రవాహంలో కొట్టిపోతాయి, ఆపదలు కూడా కాల ప్రవాహంలో కొట్టిపోతాయి. అందులో అంతర్ముఖుడు అందులో కలవడు. ఆ సంపదలతోటి కానీ ఆపదలతోటి కానీ జత కట్టడు. సంపదలు వచ్చినప్పుడు వాటితో జత కట్టడు, ఆపదలు వచ్చినప్పుడు కూడా జత కట్టడు. ఎవడు? అంతర్ముఖుడు. అవి గుర్తుపెట్టుకోండి. అవి కాల ప్రవాహంలో అది కొట్టిపోతుంది, ఇది కొట్టిపోతుంది, ఏది నిలబడదు. ఇప్పుడు ఒక్కోసారి మనకు అదృష్టం ఎంత ఆడుతుంటుంది, దురదృష్టం ఎంత ఆడుతుంది. అది దేహం ఎంత నిజమో, అదృష్టాలు దురదృష్టాలు నిజమే. కానీ నీలోని నిజమైన ఆత్మకి, ఆ సత్యానికి, నీలోని బ్రహ్మ పదార్థానికి బయట గొడవలకి ఏమి సంబంధం లేదు. ఈ గొప్పలు ఒకటి ఒకటి ధనగర్వం, అధికార గర్వం, కుల గర్వం ఈ పనికి రావు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అధికార గర్వం ఉన్నవాడు కానీ, ధనగర్వం ఉన్నవాడు కానీ, కులగర్వం ఉన్నవాడికి వినయం రాదు. వినయం రాదు. వినయం రాకపోతే ఆడు మనస్సు అనగదు. ఎవరికైతే వినయం వచ్చిందో ఆడు మనస్సు అనుగుతుంది. కానీ ఈ మూడు గర్వాలు పనికిరావు. ఇది మాది పెద్ద కులం అని, వాళ్ళది తక్కువ కులం అని. కులగర్వం ఒకటి, ధనగర్వం ఒకటి, అధికార గర్వం ఒకటి. ఈ గర్వాలు మనస్సును అంతర్ముఖుడు కానివ్వను. సాధన చేసిన అయ్యే మీ తెలివితోటి ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. మీ తెలివితోటి ఈ విషయాలన్నీ నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తృష్టగా స్థిత ప్రజ్ఞస్త దోచ్యతి. ఇది స్థితప్రజ్ఞ లక్షణాలని రెండో అధ్యాయంలో వస్తాయి. మీరు అన్ని అధ్యాయులు చదివినా చదవకపోయినా 12 అధ్యాయం భక్తి యోగం చదవండి, అది నేర్చుకోండి బాగా. మొత్తం 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. 18 అక్షౌణీయులు సైన్యం, అంటే కౌరవులది పాండవులు కలిగి 18 అక్షౌణీయులు సైన్యం, 18 అక్షౌణీయులు సైన్యం, 18 రోజులు జరిగింది. యుద్ధ ఎన్నాళ్ళు జరిగింది? 18 రోజులు జరిగింది. ఈ అధ్యాయులు 18, 18 అంకి పవిత్రమైనది. ఈ అధ్యాయులు 18, 7 ఈ పాండవులది, 11, 7, 18. అంటే కౌరవులు సైన్యం ఎక్కువ. కానీ పాండవులు తరపున భగవంతుడి యుద్ధం చేస్తాంటే ఎన్ని అక్షోడు సైన్యం ఆలోచించారు. ఇక్కడ భగవంతుడు భగవంతుడి మిలిటరీ మ్యాన్ అయి భగవంతుడి చేతుల్లో ఆయుధాలు లేకుండా యుద్ధం చేయగలడు. కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు. కర్మ సాక్షి. నీ హృదయంలో, మీ హృదయంలో ఏదుందో భగవంతుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసినట్టు చెప్పగలడు. ఇంకే మీకు అంతర్యామికి వాడే. మీ హృదయంలో ఏదుందో ప్రకృతికి తెలియపోయినా లోకానికి తెలియపోయినా వాడు కర్మ సాక్షి. భగవంతుడి కర్మ సాక్షి అని పేరు. అంటే హృదయంలో ఏం జరుగుతుందో సాక్షిగా ఉంటాడు. అన్ని చూసి కర్మ బ్యాంకులో పడేస్తాడు. మళ్ళీ అనుభవించొద్దా మనం? అనుభవించడానికి కర్మ బ్యాంకులో బ్యాంక్ పెడతాడు. ఎవరి బ్యాంక్ ఆడదే. ఇప్పుడు మన బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మన 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 తలుపు మనల్ని ఓపెన్ చే, మనకి లాకర్ మన లాకర్ మనల్ని ఓపెన్ చేసుకొని ఇస్తారు. కానీ ఇంకో లాకర్ మనల్ని ఓపెన్ చేయరు, వాళ్ళ దగ్గర ఉంటారు. మీకు అర్థమవుతుంది? అలా కర్మ కూడా, కర్మ బ్యాంక్ కూడా ఎవరి బ్యాంక్ ఆడితే మీకు అర్థమవుతుంది. ఆ టైం చూసి ఒక్కొక్క కర్మని పంపిస్తూ ఉంటాడు. మీకు ఒక సంతోషం అయిపోయిందనుకోండి, సంతోషం ఎప్పుడు ఉండదు. సంతోషకరం అయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖం బ్యాంకులో ఉంటుంది. మీకు దాన్ని ఇడిచిపెడతాడు. మళ్ళీ కాచిపోవాలని విడిచిపెట్టండి వాళ్ళు ఉంటారు. అలా ఒక అంత బ్యాంక్ ఉంటుంది. దానికి కూడా దేవుడు దగ్గర బ్యాంక్ ఉంటుంది. ఎవరు లాకర్ ఆడలే, ఒక లాకర్ను ఒకరు ముట్టుకునేవారు. ఇక్కడ బ్యాంక్ కూడా ముట్టుకునేవారు, ఆడు ఎలా ముట్టుకుని వస్తాడు? ఎవరు లాకర్ ఆడదు. ఎవరి కర్మ? తల్లికి పిల్లకి సంబంధం లేదు. తల్లి కర్మ తల్లిదే, పిల్ల కర్మ తల్లిదే, కొడుకు కర్మ కూడా. ఇంట్లో మనుషులు ఒకరి దానికి ఒకరు సంబంధం లేదు. అది ఇంట్లో ఉన్న మనుషులు భగవాన్ చెప్పారు. భగవాన్ చెప్పిన కొన్ని కొన్ని మాటలు ఒక వాక్యం తింటే వాడు ఉంటే వాడు ఫినిష్ అయిపోతాడు. ఓ పెద్ద కొండ వచ్చి మన నెత్తి మీద పెడితే చచ్చిపోవడానికి చెప్పుకొని క్షణాలు భగవంత తపే టపాకాయలు. భగవాన్ చెప్పేసి వాళ్ళకి అర్థం కాకపోయినా చెప్పేసి ఊరుకున్నారు. నాకు మీరు చెప్పి చెరకాసుగా ఉందో అర్థం అవుతుంది అంటే అది ఏమనుకు మళ్ళీ తిట్టి వరకు కాదు. లోపల ఏమనుకోరు అంటే వాళ్ళకి ఇంకా ఆ స్థాయి రాలేదు, అరగత రాలేదు. అరగత రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అని సహనంగానే ఉండు. ఆ దేహము నేననే తలంపు పోతే సంసారం అంటే భగవాన్ చెప్పారు. సంసారం అంటే ఇంట్లో మనుషులు అనుకుంటున్నాం. ఇంట్లో మనుషులు సమయం నేను నేను అనేది, నేను అనేది ఒక తలంపు మనకుంది, నాది అనేది తలంపు ఉంది. ఇంట్లో మనుషులు సంసారం కాదు, ప్రపంచం సంసారం. ఆ రెండు తలంపులే సంసారం. ఇంకేతంగా ఆ రెండు తలంపులు నీకు ఎంతకాలం ఉన్నాయి? మనం చచ్చిపోయినా, మన శరీరం చచ్చిపోయినా, మనకి శరీరం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ శరీరం వస్తున్న వాసన బట్టి శరీరం మళ్ళీ ఆ శరీరం వచ్చేవాడికి మళ్ళీ కొత్త మనుషుడు కొత్త సంసారం వచ్చాడు. కానీ ఇక్కడ మా ఎక్కడ ఉంది అంటే అహంకారం ఏ శరీరాన్ని పట్టుకుంటే ఆడ కులం ఈ కులమే నాదనుకుంటాడు. మీకు అర్థమవుతుంది? అది పురుషు శరీరమే నాదని ఆడదాని అనుకుంటాడు. నేను మగవాడిని అనుకుంటాడు. వాడు ఆడితే కదా మగవాడికి శరీరాన్ని బట్టి అనుకుంటాడు. తర్వాత అక్కడ ఏదో విరోధులు స్నేహితులు ఉంటారు, ఆ పరిసరాలు ఉంటాయి, మీకు అర్థం అవుతుందా, కులం ఉంటుంది, ఇంకా ఏ జన్మకి ఆ జన్మ మాయలో కలిసిపోతూ ఉంటాడు. ఇది మహామాయ. మీ శరీరం చచ్చిపోయిందా, కొత్త శరీరం వచ్చినప్పుడు అక్కడ కుటుంబం ఉంటుంది, మళ్ళీ ఆ కుటుంబం తోటి కలిసిపోతాడు. అంటే కృష్ణుడు నా జయ లేకుండా, నా అనుగ్రహం లేకుండా ఎవడో మాయలోంచి బయటకు రాలేడు అన్నాడు. శరీరాలు మారిపోయినప్పుడు, శరీరాలు మారిపోయినప్పుడు కొత్త శరీరం వస్తుంది కదా, ఆ కొత్త శరీరానికి ఒక కుటుంబం ఉంటుంది, మళ్ళీ ఆ కుటుంబం కూడా కలిసిపోతాడు. మళ్ళీ అక్కడ ఇష్టాలు అవి ఇష్టాలు మక్కగా ఇష్టం. ఈ రెండు జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఎవరితోటి శత్రుత్వం పెట్టుకూడదు, అధికంగా మిత్రత్వం పెట్టుకోకూడదు. ఈ శత్రుత్వం వల్ల మనకు కాలం ఖర్చు అయిపోతుంది, దీన్ని కలిసి వచ్చేది మనకి. స్నేహాలు తగు మాత్రంగా చేయాలి కానీ ఎక్కువ చేయకూడదు. మిత్రత్వం కూడా ఎక్కువ పెట్టుకున్నా కాలం ఖర్చు అయిపోతుంది. ఏ బాతాకాని కవర్ వేసి కూర్చుంటారు స్నేహితులు స్నేహితులు అని, చివరికి స్నేహితుల వల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మిత్రత్వం శత్రుత్వం పనికిరాదు, మిత్రత్వం కూడా అతిగా పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు, కానీ మిత్రత్వం కూడా అతిగా పనికిరాదు. ఏం చేద్దంటే అతిగా పెట్టుకుని కాలం ఖర్చు అయిపోతుంది, కాలం వేస్ట్ అయిపోదు, అతి పనికి రాదు. దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ, వేత రాగ భయ క్రోధ శతదీహిర్మురుచ్యత. వేత రాగ భయ క్రోధ దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ. ఇది ప్రజగాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాను ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్త జోచ్యు. ఇది స్థితప్రజ్ఞ నక్షణంలో మొదటి శ్లోకం. ఇప్పుడు కోరికలు ఉన్న వాళ్ళకి, సంకల్పాలు ఉన్న వాళ్ళకి, వాసనలు ఉన్న వాళ్ళకి, ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రపంచం కలిగి ప్రపంచంతో పదమంటుంది. ఈ ప్రపంచాన్ని భోగించాలనే మనస్తత్వం మనకు లేకపోతే ప్రపంచంతో పని. మనకు భోగకాంక్ష లేదనుకోండి, అసలు ప్రపంచంతో మనకి పని ఏంటి, లోకంతో పని ఏమంటుంది అసలు. మనకి అసలు భోగకాంక్ష లేదనుకోండి, ప్రపంచంతో పని ఏముంది. కోరికలు ఉన్నవాడికి లోకంతో పని, కానీ కోరికలు లేనివాడికి లోకంతో పని ఏముంది. వాసన ఉన్నవాడికి ప్రపంచం, కానీ వాసన లేనివాడికి ప్రపంచంతో పని ఏముంది. సంసారం అంటే మనుషులు కాదు, సంసారం అంటే పంచిపోతలు కాదు. ఈ రెండు తలంపులే సంసారం. ఏ రెండు తలంపులని, నేను నాది, ఈ రెండు తలంపులు మీ మైను, ఈ రెండు తలంపులే సంసారం. ఈ రెండు తలంపులని ఉన్నంత కాలం ఈ సంసారం, ప్రతి రెండు తలంపులు ఉంటే శరీరం వస్తుంది, శరీరం వస్తే సంసారం వచ్చేస్తుంది. ఇంకా ప్రతి జన్మకి ఇదే పని. ఈ ఫారెస్ట్ నుంచి, ఈ మహా అరణ్యం చీకట, ఈ చీక కటికి చీకటితో కూడినటువంటి మహా అరణ్యంలోంచి బయటికి రాలేవు అసలు, వచ్చే సమస్య లేదు. నువ్వు బయటికి రాలేవు, వచ్చే సమస్య లేదు అసలు. నువ్వు ప్రపంచం వాసన, ఏ రకమైన వాసన లేని వాడికి ప్రపంచంతో పని ఏముంది అసలు. మనకి అసలు కాంక్షలు ఏమనుకోండి, ఏంటి ప్రపంచంతో పని, వాట్ కెన్ యూ డూ, ఒకటి తెచ్చువాడు ఏం చేస్తావు, నువ్వు ఏం చేయాలి, వాట్ ఎల్స్ కెన్ యూ డూ. అర్జున్తో చెప్తున్నాడు, ఏదో సాధించేద్దాం అనుకుంటున్నా, వాట్ కెన్ యూ డూ, వాట్ ఎల్స్ కెన్ యూ డూ. లీవ్ ఎవ్రీథింగ్ టు మీ, లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. నీ చేతిలో ఏముందని, నీ చేతిలో ఏముందని నీ కాక పొగరబోతాను. నువ్వు ఏమి చేయగలవు, ఏమి చేస్తావు, ఏమి చేయగలవు, నీ వల్ల ఏమి అవ్వదు, ఏమి చేయలేవు నువ్వు. వాట్ ఎల్స్ కెన్ యూ డూ, వాట్ కెన్ యూ డూ. leave everything to Ishvara, leave everything to God. నువ్వు చేసేది నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీ బ్యాంకులో అనేది వస్తూ ఉంటున్నావు. నీకు అర్థమవుతున్నది నీ తెలివితేటలను బట్టి రాదు. ఆ ప్రారంభంలో ఏది ఉంటుందో ఆ తెలివితే అందులోంచి అది వస్తూ ఉంటుంది. నువ్వు నీ చేతిలోని పని నువ్వు శ్రద్ధగా చేస్తూ ఉంటావు. నీ చేతిలోని పని నువ్వు శ్రద్ధగా చేస్తూ ఉంటావు. నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. నువ్వు చేయటి వల్ల అది రాదు, ఈశ్వర అనుగ్రహం వల్ల వస్తుంది. నువ్వు ఏదైనా ఒక నువ్వు చేసింది వచ్చింది అనుకుంటే దానికి ఫలితం అది నువ్వు చేయటం వల్ల రాలేదు, ఈశ్వర అనుగ్రహం వల్ల వచ్చు. వాట్ ఎల్స్ కెన్ యు డూ? ఏం చేస్తూ అయితే కృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్పాడంటే నువ్వు చేతులాడించే పని చేసి సరిపోతున్నాడు. నువ్వు సాధించేది ఏం చేతులాడిస్తున్నావు. వాట్ ఎల్స్ కెన్ యు డూ? లీవ్ ఎవరిథింగ్ టు ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? నీ చేతిలో ఏముంది? ఏమీ లేదు అని ఉంటే కదా అసలు. ఈ ప్రకృతి మనుషులు ఎలా ఉంటారంటే ఆ దుర్యోధనుతో కృష్ణుడు ఏమన్నాడు, ఆయుధాల పట్టణం అన్నాడు. ఆయుధాల పట్టణాడు మనకెందుకు అనుకున్నాడు? ఆయుధాలు ముట్టుకొని అంటున్నాడు అటువంటి మనకెందుకు అనుకున్నాడు? భగవంతుడు ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తాడనే బుద్ధి అడిగి భగవద్గీతలో పెద్ద మిలిటెంట్ ఎవడంటే కృష్ణుడే. అందరిని ఊడ్చి పడేసాడు, ఉరికి రథం మీద ఆయుధాలు ముట్టుకున్నాడు, గుర్రాలు తోలి అందరినీ ఊడ్చేశాడు. అది పెద్ద మిలిటరీ మీద ఆడేది భగవంతుడు. ఈ రాణి చంపాడు, అది ఏమి చెప్పాడు కాలక్షేప మాటలుగా ఆడే అందరినీ ఊడ్చి ఇళ్ళకెళ్ళి ఎంతమందిని చంపుతామని ఒక చోట తీసుకొచ్చి అందరినీ చంపేశాడు. ఎంతమంది ఇంటికెళ్ళి ఎంతమందిని చంపుతాడు? ఈ జనాన్ని అందరూ బయటికి పంపాలి. ఇళ్ళకెళ్ళి ఏం చంపుతాడు? యుద్ధం ఉన్నాడో చోటకు రమ్మన్నాడు, ఊడ్చాడు. పెద్ద మిలిటెంట్ ఆడే కృష్ణుడే, పెద్ద మిలిటెంట్ గీతలు ఆడే చంపేశాడు అందరు. మన అమాయక జనం ఉన్నాం కదా, అర్జునుడు చంపాడు, లేదా భీష్ముడు ఆయన చంపాడు, అర్జునుడు ఈయన చంపాడు, కర్ణుడు ఈయన చంపేశాడు. మన అమాయక జనానికి ఇది పనికొస్తుంది. కాలక్షేపం జనం, కేవలం కాలక్షేపం జనం మనం. అది భక్తి హృదయానికి కానీ అందం మరి. ఒక పని మనం ఎంత ప్రయత్నం చేసినా అవదు. నీకు అర్థం అయితే వాట్ కెన్ యూ డూ, వాట్ ఎల్స్ కెన్ యూ డూ? ఏం చేస్తావు, ఏం సాధించాలి అని అనుగ్రహం ఉంటే అయిపోతుంది. అంటే నువ్వు ఊరికే చేతులప్పుడు డ్యూటీ చెయ్యంతే ఇంకేం, నీ డ్యూటీ చెయ్యి. అది రావచ్చు రాకపో, అది నువ్వు అనుకున్న ఫలితం రావచ్చు రాకపోవచ్చు. ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. ఆలోచించడం వల్ల నీకు రక్తపోటు మిగులుతుంది, చివరు అనారోగ్యం వస్తుంది. ఏమొద్దు, నీ వల్ల ఏది అవ్వదో, కానీ నీ డ్యూటీ చెయ్యి. నీ డ్యూటీ మటుకి చెయ్యి, నీ డ్యూటీ మటుకి చెయ్యంతే. మిగతా గొడవలన్నీ వస్తుందా రాదా, అది ఎలా ఉంటుంది, అది మిగతా గొడవలన్నీ భగవంతు. లివ్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర, లివ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఏమవుతుందిరా నీ ముఖం, వాట్ ఎల్స్? అవును ఉంటే కదా చైతన్యకి. నడిచేవాడిని నేను, నడిపించేవాడిని, ఆడేవాడిని ఆడించేవాడినే కదా, ఆడేవాడిని కూడా నేనే. నడిచేవాడిని నేను, నడిపించేవాడిని నేను, ఆడేవాడినే కాదు, ఆడించేవాడిని మాత్రమే కదా, ఆడేవాడిని కూడా నేను. వాట్ ఎల్స్ కెన్ యు డూ? మనకి భక్తి లేదు. భక్తిలాగా ఆడు ఈయన చంపేశాడు అని చెప్పేశాడు, ఇలాగే చెప్పుకుంటాను. అర్జునుడు ఎంతమంది చంపాడు, కర్ణుడు ఎంత చంపాడు, భీష్మాచార్యుల వారు ఎంతమంది చెప్పారు కానీ అసలు భక్తి ఉంటే ఆ భగవంతుడి యొక్క వైపు అందరూ ఆడే మిలిటరీ మీద ఆడే ఊడ్చేశాడు అంతటా. మన అమాయక జనం ఉన్నారు కదా, ఆడు ఈయన చంపాడు ఏం చెప్పి ఏదో బజార్లో తిరుగుతున్నాను. భగవద్గీతలో ఒక్క కథ చెప్పలేదు. భగవద్గీత మీరు చదవండి, ఒక కథ ఇదంతా సబ్జెక్ట్. కాలక్షేపం కథలు అందులో ఒక్కటి లేదు. మీరు చూసుకోండి 18 అధ్యాయాలు అసలు స్టోరీ లేదు. అసలు అంతా సబ్జెక్టే, అంతా ఎన్నపోసే, అవి ఎముకలు లేవు ఇంక అసలు, అంతా సబ్జెక్ట్. కథ ఒక్క స్టోరీ లేదు అందులోనే. ncete nibu nilo nivera micho ni historia polonene nunano ni historia polonene nunano atma ishta kaligi undatave nidabaina rachi atma ishta kaligi undatave rachi nidabaina rachi ఆత్మలో రమించటమే నిజమైన రచి, అదే నిజమైన రచి. అంటే నువ్వు ఆత్మలో భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉండగలిగితే నువ్వు నువ్వు ఏదిగా ఉన్నావో ఆ పదార్థంగా నువ్వు ఉండగలిగితే నేను అనాత్మ ఆకర్షించవు. అంటే కాని గొడవలు నిన్ను ఆకర్షించవు. నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉండలేకపోతే నువ్వు కానిదంతా నిన్ను ఆకర్షిస్తావు. అంటే అనాత్మ ఆకర్షిస్తూ ఉంటాం. నువ్వు ఆత్మ నిష్ట కనుక నీకు వస్తే, ఆ తిష్ట కనుక నీకు కుదిరితే, ఆ నిష్ట కనుక కుదిరితే, ఆత్మ ధ్యాస కుదిరితే, ఆత్మ ధ్యానం కుదిరితే, నీ ఆత్మని మామూలుగా ఆత్మని స్మరించటం, ఆత్మస్మరణ ద్వైస్మరణ నీకు కుదిరితే అనాత్మ నేను జోలికి రాదు, నేను ఆకర్షించదు. ఆత్మను వదిలేసేవాళ్ళకి అనాత్మలో పడిపోతాం. ఇక్కడ నువ్వు ఆత్మని వదిలేసావా, దైవాన్ని వదిలేసావా, ప్రకృతిలో పడిపోతాం. మనకు లోపల నుంచి కోరికలు వస్తాయి, లోపల నుంచి కోరికలు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్న కోరిక? ఆ దేహాభిమానంలోంచే కోరిక వస్తుంది, దేహాభిమానంలోంచే కోరికలు వస్తాయి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నా అంటే, టు కాంక్వర్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దాన్ టు సాటిస్ఫై. మనకి ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, ఆ కోరికని వెంటనే నెరవేర్చుకోవటం కంటే దాన్ని నిగ్రహించుకోవటం వల్ల కాల ప్రవాహంలో ఎక్కువ శాంతిని తీసుకొస్తుంది. మనిషి మనస్సున్నప్పుడు కోరిక వస్తుంది. ఆ మనస్సు గురించి కూడా విశ్లేషణ చేస్తున్నారు. భగవాన్ ఏమంటారంటే, మనస్సు ఉందని అనుకుంటున్నారు అసలు లేదంటాడు ఆయన. నీ నీడను చూసి నువ్వు అనుకోవటం ఎలా ఉందో, మనస్సును చూసి నువ్వు అనుకోవటం అలా అసలు లేదు, ఉంటే కదా అంటాడు. ఇప్పుడు మీకు నీడ ఉంది, నీడ ఉంది కదా, నీడ ఉంది కానీ నీడ నువ్వు కాదు. నీకు నీడ ఉంది, ఆ నీడ నువ్వు కాదు. అదేవిధంగా మనస్సు అనేది నీకు నీడది. నీకు అర్థమవుతుందో, అది నువ్వేలా అవుతావు, అది నీవు అనుకుంటున్నావు. దాంతో సాదాక్ష్యం పొందటం వల్ల మరి దాన్ని నిగ్రహించడం ఇంకోటని దానికి జాస్ అని జ్ఞానం అని ఇంకోటని దాన్ని అసలు లేని దాన్ని నిగ్రహించడానికి నీ దాంటాలంటాడు. ఉన్నదేదో తెలియకపోవటం వల్ల లేనిదన్ని, శరీరం నేను, మనస్సు నేను, స్నేహితులు నేను, చుట్టాలు నేను, డబ్బు నేను, గౌరవం నేను, అగౌరవం నేను, కాని దానితో సుడిగుండ ఎన్ని సుడిగుండాల్లో పడిపోతావు. అది నీ నీడ. ఇప్పుడు నీ శరీరానికి నీ అక్కడికి వెళ్ళి నించోండి, నీకు నీడ వస్తుంది కదా. నీ శరీరానికి నీడ వస్తుంది, శరీరానికి నీడ ఉంది కానీ నీడ నువ్వు కాదు. నీ మనస్సు కూడా నీడ లాంటిదే. ఆ నీడతో తాదాప్యం పొందటం ఎటువంటిదో, నీ మనస్సుతో నువ్వు తాదాప్యం పొందటం వల్ల ఈ కోరికలని, ద్వేషాలని రకరకాలుగా వస్తున్నాయి. ప్రకృతి విద్య మైండ్ కంట్రోల్. ఏమి లేని దానికి శ్రమ పడిపోతున్నారు, ఏమి లేని దానికి ఒళ్ళంతా చెమట్లు పట్టించేసుకుంటున్నారు. Mind control. Yes, the truth is realized. ప్రతి వాడికి దేవుళ్ళు ఆ గుళ్ళో ఉన్న దేవుని చూడటానికి అలవాడిపోతున్నారు. Why not you see God in man? ప్రతివాడు గుళ్ళో దేవుడో, గుళ్ళో దేవుడే, గుళ్ళో దేవుడు. కానీ నీ పక్కన మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుడు చూడటం నీకు ఎందుకు చేతనవ్వటం లేదు? నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడు. గుళ్ళో దేవుడు ఉన్నాడు, గుళ్ళో దేవుడు ఉన్నాడు, పరిగెత్తుకెళ్ళిపోతున్నావు. వై నాట్ యు సీ గాడ్ ఇన్ మ్యాన్? దేర్ ఇస్ గాడ్ ఇన్ మ్యాన్, వై నాట్ యు సీ? ఎక్కడ పరిగెత్తిపోతావు? నీ పక్కన కూర్చున్న వాళ్ళు దేవుడు ఉన్నాడు, నీ పక్కన కూర్చున్న మనిషి నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ పక్కన కూర్చున్న మనిషి హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. ఇది ఇక్కడ ఈయన వదిలేసి ఎక్కడికో పారిపోతారంటావేటి? ఈ చేత కదా, చేత కాకపోతే నేర్చుకో. చేత కాదు చేత కాదు చేత కాదు అనుకుంటూ కూర్చోవడం కంటే నేర్చుకో. లెర్న్ ఇట్, లెర్న్ ఇట్ టు సీ గాడ్ ఇన్ ఎవరి బ్యాన్. చేత కాదు చేత కాదు చేత కాదు అనుకుంటూ నేర్చుకోపోను. చేత కాదు నేర్చుకో. ఇప్పుడు మనకు వంట చేత కదా, వంట చేత కదా అనుకుంటూ కూర్చోవడం కంటే నేర్చుకుంటూ వచ్చేస్తుంది. ఏది నీకు మొట్టమొదటిలో పరమానందం కింద కనిపిస్తుంది అది చివరికి విషం కింద మారిపోతుంది అంటాడు గీతలు. ఏది నీకు మొట్టమొదటి విషం కింద కనిపిస్తుందో అది చివరికి పరమానందంగా మారిపోతుంది. ఈ భోగాలు చాలా బాగున్నాయి, ఈ విషయాలు చాలా బాగున్నాయి అనుకుంటే ఇదే మొత్తం ఇదంతా నీకు ఎప్పటికైనా దుఃఖం కింద మారిపోతుంది. పరిణామాలు దుఃఖం కింద మారిపోవచ్చు. భార్యాభర్తల మధ్యన ప్రేమ కదా లవ్ కాదు, ఇటు ఇది మోహం. దాన్ని మోహం అంటారు, అది ప్రేమ కాదు మోహం. నా భార్య అంటే నాకు ఇష్టం ఇదంటాడు, మా ఆయన అంటే నాకు ఇష్టం ఆయనంటాడు. ఇద్దరిలో ముందు ఎవడెళ్ళు చచ్చిపోతే వెంటనే 24 గంటలు పెళ్లి చేసుకుంటాడు. ఇట్ ఇస్ ఎ డ్రామా. మనం మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం. మీకు అర్థం అవుతుంది? మనం మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం. ఇష్టాన్ని ప్రేమ, ఇష్టం వేరు ప్రేమ వేరు. లైక్స్ ఇంకోటి మనకి రాగద్వేషాలలో మనం పాడైపోతున్నాం. ఈ రాగద్వేషాలు మనకు లేవనుకోండి, మనసు బాహ్యముఖానికి రావటం ఆగిపోతుంది. మనస్సు రాగద్వేషాలు లేకపోతే మనస్సును భగవాన్ అనేవారు. మీ మనస్సునేమో కదలమంటున్నారు, మీ మనస్సును ఆగమంటున్నారు, అది ఆగనంటుంది. నా మనస్సును అంటున్నాను ఎప్పుడు చూసి ఇలా పడి ఉంటున్నామంటే కదలమంటున్నారు, అది కదలమంటామన్నారు. మీ మనస్సునేమో ఆగమంటున్నారు, మీకు అర్థమవుతుందో అది ఆగనంటుంది. అది ఆగటలేదు కాబట్టి ప్రాణాయామం, ధ్యానం, గ్యాస, యజ్ఞము, మరొకటి పూజ, దేవతార్చన 91 దాన్ని ఆగమని చెప్పటానికి. భగవాన్ అన్నారు దాన్ని నేను కదలమంటున్నాను, అది కదలతారు. అది ఉన్నదంతా ఒకటి ఎక్కడికి ఒకటంటే ఒక్కటి ఏకం అద్వితీయం. ఉన్న వస్తువు ఒక్కటే, అది ఉన్న వస్తువు ఒక్కటే, అది ఒక్కటంటే ఒక్కటే. అది దానికి ఇతర, నీ అహంకారానికి ఇతరులు ఉన్నారు, నీ అహంకారానికి ఇతర పదార్థాలు ఉన్నారు. బ్రహ్మము నీ స్వరూపం ఏకం ఒకటే కాదు, ద్వితీయం లేదు. ఇంకా చూడటానికి ఏం మిగిలింది? నీ వినటానికి ఏం వింటావు, ఏం చూడటావు, ఏం చూస్తావు? నీలో నువ్వే రమిస్తూ ఉంటావు. అది నిజమైన రకి. వినటానికి ఏముంది, చూడటానికి ఏముంది? ద్వితీయం ఉంటే ఏదో చూస్తాం. ద్వితీయం అంటే మనకంటే భిన్నంగా ఏదో ఉంటే వింటాం, మనకంటే భిన్నంగా ఉంటే ఏదో చూస్తాం. అది ఒకటిగానే ఉంది. దానికి ద్వితీయ ఏకం అద్వితీయం. బ్రహ్మం ఏకము అద్వితీయం. అది ఒకటిగా ఉండటమే కాదు, ద్వితీయం కూడా దానికి లేదు. ఇంక చూసిదే ఉంది, వినిదేదో ఉంది. భగవాన్ అనువారు మిమ్మల్ని కాశీ తీసుకెళ్తాం, రామేశ్వరం తీసుకెళ్తాం అంటే అక్కడ చూడటానికి ఏమైనా ఉంటే కదా అనువారు. అంటే మన నేలొద్దని కాదు, మనకు దేహాభిమానం ఉంది కాబట్టి వెళుతూ ఉంటాం. ఆ దేహాభిమానం లేని వాడికి చూడటానికి లేదు. దీనికంటే గౌతమ బుద్ధుడు అంటాడు, ఎవరింటికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏముంది ప్రపంచంలో రాగద్వేషాలు చెప్తాడు. ఇష్టాలు అయిష్టాలు ఏముంది ప్రపంచంలో? ఏ ఇంట్లో ఇక్కడే కాదు, మీ ఇంట్లోనే కాదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏముంది ఈ లోకంలో? రాగద్వేషాలు తప్పించి సృష్టిలో ఏమీ లేదు అంటాడు. ఏముందని చూస్తావు, ఏముందని వింటారు? ఎవరింటికి వెళ్ళినా పడగ్గా చదివి దొడ్డికి వెళ్ళి గది ఒకటి కిచెన్ ఒకటి రాగద్వేషాలు. ఎందుకంటే ఏముంది నువ్వు చూసావు? సరే వేసవి సూతాలు దానికి వచ్చేవాడికి మేడలో ఉన్నాడు ఏసుకం పొందుతాడు, తాజా ఇంట్లో కూడా అదే పొందుతాడు. విషయ సుఖాల దగ్గరికి వచ్చేవాడికి మేళ్ళలో ఉన్నాడు ఒక సుఖం, గాజు తాటకి ఇంట్లో ఒక సుఖం. ఆ విషయ సుఖాల దగ్గరికి వచ్చేవాడికి ఇద్దరు సమానం. గాడి తినేటప్పుడు మేళ్ళలో ఉన్నాడు ఎంత నుంచి అనిపిస్తాడో తాటకి ఇంట్లో కూడా అంటే ఇల్లు తేడా కానీ విషయ సుఖాలు రెండు అందరికి సమానం. కొంపలు గాడి నేళ్లలో ఎక్కువ రుచిని తాటాకి ఇంట్లో తక్కువ రుచి ఉండదు. ఇది నీ మనసులో ఉన్న గొడవలు. మనం పెద్దవాళ్ళం, వాళ్ళు తక్కువ వాళ్ళు, మీకు ఇష్టం ఉందే ఈ ఇష్టాలు అవి ఇష్టాలు ఇచ్చేటట్లు ముందు మీ మనస్సును శుభ్రం, మీ మనస్సులో గొడవలు వదులుకోండి. భగవంతుడు చెప్పేది అంటే ముందు మీ మనస్సు యొక్క దరిద్రం వదిలించుకోండి. మనస్సులో ఏదో ఉందనుకుంటున్నారు, పెంట ఉంది. ఆ మనస్సు మనస్సు అంటే మీరు నేడు దాన్ని వదిలించుకోండి. మనం మీరు ఈ శాస్త్రాలు భగవంతుడు చెప్పిన మాటల మీద ప్రమాణంగా పెట్టుకోవాలి, కానీ మీ మనస్సును ప్రమాణంగా పెట్టుకోకూడదు. మీ మనస్సును ప్రమాణంగా పెట్టుకుంటే అది గోతులు పడిపోతారు. భగవంతుడు చెప్పిన మాటలు మీరు ప్రమాణంగా పెట్టుకుంటే మీ మనస్సు అణిగిపోతుంది. అలా కాకుండా మీ మనస్సును ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తుంటే ఏదో గోతిలో పడిపోతారు. ఇందులో పూర్వ జన్మల గురించి, రాబోయే జన్మల గురించి చాలా చెప్తాడు గీతలో. పూర్వ జన్మల గురించి చెప్తాడు, రాబోయే జన్మల గురించి చెప్తాడు. అర్జున నీకు నాకు చాలా పూర్వజన్మలు అయిపోయాయి అన్నాడు. ఆ జన్మల గురించి నీకు తెలియదు అన్నాడు, నాకు తెలుసును అన్నాడు. ఇవన్నీ గీతలో చాలా చెప్పాడు. రమణ మహర్షి గారు అంటారు, ఈ జన్మలు అన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలని నేర్చుకుంటారు అన్న. ఈ జన్మ అబద్ధం, మన పూర్వజన్మ ఒకవేళ ఉన్నది అబద్ధం, రాబోయే జన్మ ఉన్నా అబద్ధం. ఈ అబద్ధాలు గొడవలు ఎంచేసి ఉంటారు అన్నాడు. అంటే మనకు అర్థం అవడం కోసం కృష్ణుడు చెప్పాను, నేను చెప్పాను కదా రకరకాల మనుషులు కలిపితేడు ఈ సునామీ. వస్తానా అన్నాడు, వస్తున్నాడు. వచ్చేసేటప్పుడు ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిపోయింది, రహస్యంగా ఉంచుతున్నారు. వచ్చేశాడు, సునామీ భగవద్గీత సునామీ. భగవాన్ స్పెషలైజేషన్, అది స్పెషలైజేషన్ అంటే వాడు పూర్వజన్మలు ఉండొచ్చు, నీకు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావా అబద్ధాన్ని తెలుసుకుంటావా? ఇప్పుడు తెలుసుకుంటావు, తెలుసుకునే ప్రయోజనం ఏంటి అబద్ధాన్ని తెలుసుకునేది? అలా పోయిన రాబోయే జన్మ, రాబోయే జన్మ, రాబోయే జన్మలు ఉంటాయి. ఉన్నాయి జన్మ, మనస్సు నుంచేపు జన్మలు ఉంటాయి. ఏం చేపు మనస్సులో కోరికలు ఉన్నాయి, మనస్సు నుంచేపు జన్మలు ఉంటాయి. మనసులో కోరికలు ఉన్నాయి, ఆ కోరిక మనస్సు అలాగే ఉంటుంది. పార్థశరీరం పోతుంది, కొత్త శరీరం వచ్చి దానికి పట్టుకుంటుంది. దాన్ని నీకు అర్థమవుతుంది, ఏ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరం ఒకటేనేదో, ఆ చుట్టాలు ఒకళ్ళనేదో, ఏదో మా అదంతా ఒకటేనేది. ఇదంతా ఈ మర్మం అంతా దేహాభిమానంలో మహేంద్రనాథ్. నాలో దేహాభిమానం ఏమైనా కనిపిస్తుంది? కొంచెం వాసన కొరత ఉంది. ఈ చేపల వాసన మాంసం, ఇప్పుడు చేపల కూర, మన చేపల కూర తినేసరికి చెయ్యి వాసన చూసుకొని చేపల వాసన వచ్చేసి మనం కడుక్కుంటాం చెయ్యి చేపల వాసన. ఏ మహేంద్రనాథ్ నాలో దేహాభిమానం వాసన ఉందా అంటాడు రామకృష్ణుడు. వాసన కొరత ఉంది అంటాడు, మీలో దేహాభిమానం కనిపిస్తాను. మీరంటే మీరు అట్టి పెట్టుకున్నారా వాసన్ని అంటాడు. నేనెవడరా వాసన్ని, ఆడ అట్టి పెట్టాడు, ఎవడు పరమేశ్వరుడు అట్టి పెట్టాడు, నాకేం కావాలి? ఈ శరీరం ఉరికి మీ కళ్ళకు కనపడటానికి ఆడ అట్టి పెట్టాడు, మీకు బోధించడానికి అట్టి పెట్టాడు. నేను అట్టి పెట్టుకోవాలంటే అట్టి పెట్టుకోగలనా, అంటి పెట్టుకోవాలంటే అంటి పెట్టుకోగలనా? వాడరా, వాడు నారాయణుడు అంటి పెట్టాడు, నేను చేయమంటావు వాసన కొడతాను నీకు. కొంచెం వాసన వస్తుందన్నాడు హెడ్ మాస్టర్. వాసన కొడతానంటే వాసన మీరు అంటిపెట్టి కావాలని తొక్కి పెట్టుకున్నారా అంటాడు. అది పోతా అంటే ఆఫ్ చేసుకోగలనా, వాడు తొక్కి పెట్టాడు రా, నేను ఏం తొక్కి పెట్టుకోలేదు. పనే ఉంది ఆఫ్ చేసుకోవడం, దేహాన్ని ఇక్కడ ఆఫ్ చేసుకోవడం నాకేం పని లేదు. నేను ఇది సాధిస్తాననుకున్నాడు ఎవడో జ్ఞాని కాదు. జ్ఞాని శరీరం ఉడికాల, జ్ఞాని శరీరాన్ని భగవంతుడు స్వాధీనం చేసుకుంటాడు. వాడు దేహం ద్వారా జరగవలసింది జరిగిపోతా ఉంది, కానీ అది సాధిస్తాను, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, అలా దేవుడు జ్ఞాని అనుకోడు. అనుకుంటే వాడు జ్ఞాని కాదు, అనుకుంటే జీవుడు అవుతాడు. అనుకోని వాడు దేవుడు, అనుకుంటే జీవుడు. ఏదో సాధించాలని అనుకుంటాను వాడు జీవుడే కానీ దేవుడు కాదు. నీకు నాలో దేహ అభిమానం కొంచెం కనిపిస్తుంది, కనిపిస్తుందని వాసన కొడతాను, చేపల వాసన వచ్చింది. ఎప్పుడు చేపల కొడ తిన్నోడికి ఆ కంచం పెట్టిన ఆడికి ఎంతో కొంత వాసన తగిలేస్తుందని అంటే కంచాలు ఏర్పాటుకే పెట్టుకోండి. మరి ఒక అదొకటి సింగి దడి తోయినా వాసన కొట్టేస్తుంది ఎంతో కొంత ఉంటుంది. ఆ కంచాలు సెపరేట్గా పెట్టుకోండి. మరి వెజిటేరియన్ కంచాలు, నాన్ వెజిటేరియన్ కంచాలు. అంటే నీకు నీ స్వరూపంలో నువ్వు రమించు, నువ్వు స్వరూపంలోనే నువ్వు రమించు. నీ ఏదిగా ఉన్నావో అందరూ స్థిరంగా ఉండు, అందరూ నిలబడి ఉండు, దానికి నిష్ట కలిగి ఉండు, అక్కడే రమించదు నిజమైన రచి. అది నిజమైన రచి. నీకు అప్పుడు వారి స్థితప్రజ్ఞ అవుతా అంటే తనలో తానే ఎవరైతే రమిస్తున్నాడో తన ఎందుకు తాను నిష్ట కలిగి ఉంటాడో. మనం ఏదో చేయటి వేరు, నీకు అర్థమవుతుందే. ఇప్పుడు ధ్యానం చేయటం మంచిదే, పూజ చేయటం మంచిదే, జపం చేయటం మంచిదే. కృష్ణుడు అన్నాడు వీళ్ళందరికంటే కూడా ఫలఛ్యాతి గొప్పవాడు అన్నాడు. కర్మ ఫలఛ్య, కర్మ చేస్తే ఫలితాన్ని త్యాగం చేసేవాడు వీళ్ళందరికంటే గొప్పవాడు. ఎవడు ధ్యానం చేసేవాడికంటే జపం చేసేవాడు అంటే కర్మను చేస్తే ఆ కర్మ ఫలాన్ని త్యాగం త్యాగి వాడు అంతకంటే ఎక్కువ వాడు జ్ఞాని, ఆత్మనిష్ట కలిగిన వాడు అంతకంటే అయ్యర్ గ్రే. కర్మఫలత్యాగి కంటే కూడా ఆత్మయుని రచించేవాడు వాడు జ్ఞాని. ధ్యానం చేయటం కంటే గొప్పది కర్మఫలత్యాగం. అయితే కర్మఫలత్యాగి నేను ఏదో త్యాగం చేస్తున్నా అనుకోండి, న్యాచురల్గా ఉంటుంది నార్మల్గా. ఏదో త్యాగం చేస్తున్నా అనుకున్నాడు త్యాగ్ కాదు, అది మామూలుగా నార్మల్గా ఉంటాడు, న్యాచురల్గా ఉంటాడు. మన గాలి ఎంత ముక్కుతోటి గాలి ఎంత సహజంగా తీసుకుంటున్నామో, ఎంతగా ఎంత సహజంగా విడిచిపెడుతున్నామో కర్మఫలత్యాగి కూడా అలాగే విడిచిపెడతాడు. కానీ ఏదో మనం మనం ఏదో త్యాగం చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే అది మళ్ళీ అయిపోతాడు, మళ్ళీ అటు పాడైపోతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని అబద్ధాలు నేర్చుకుంటారన్నాడు. ఎన్ని అబద్ధాలు నేర్చుకుంటారన్నాడు. నీకు పూర్వజన్మం ఉంది, కొన్ని మాట ఇదే. ఇప్పుడు మీరు సాధన చేసి సాధన చేసే పూర్వజన్మ నేర్చుకుంటారు, దానివల్ల మీకు కలిసి వచ్చేది అంటే అదే అబద్ధమే. రాబోయే జన్మలో మనం ఎక్కడ పడుతాం, ఏ ఏరియాలో పడుతాం అని మీరు నిజంగా సాధన చేసి నేర్చుకుంటారనుకోండి, రాబోయే జన్మ ఎక్కడ జన్మిస్తారు, అది అబద్ధమే కదా. ఎందుకు నేర్చుకో ఈ అబద్ధాలను, ఎన్ని అబద్ధాలను నేర్చుకుంటారు మిమ్మల్ని మీరు విడిచిపెట్టి. మీ దేవుడంటే, మీ దేవుడంటే పాలకులు అంటారు. మీ పాలకులు ఏంటి దేవే, ఆత్మకి పాలకులు ఏంటి దేవా. ఈ దేహ బుద్ధి ఉన్నప్పుడు పాలకులు అని భీమవారని మళ్ళీ అక్కడ అభిమానం, ఆ ఊరి మీద అభిమానం, ఆ ప్రాంతం మీద అభిమానం. అదే ఆత్మకి పాలకులు ఏంటి భీమవారు ఏమిటంటారు. అది దేహ వాసనలు, దేహం అక్కడ ఉంది కాబట్టి ఇంకా ఊరి మందే అనుకుంటే అక్కడ మళ్ళీ మోహం ప్రారంభం అవుతుంది. ఆత్మకి పాలకులు ఏంటి భీమవారు ఏమిటంటారు. అంటే మీరు ఆత్మను నిష్ట విడిచిపెడితే, ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఆత్మను నిష్ట విడిచిపెడితే మీకు అర్థమవుతుంది ఎక్కడో చోట ఏదో మాయలో పడిపోతారు, ఎక్కడ చోట ఏదో అటాచ్మెంట్, ఎక్కడ చోట ఏదో అటాచ్మెంట్ బంధం వచ్చేస్తుంది. అందరికీ ఒక రకమైన బంధం రాదు, ప్రతి మనిషికి ఒకరికి వచ్చిన బంధం కూడా రాకపోవచ్చు, ఒకరికి వచ్చిన దుఃఖం కూడా రావు. ప్రతి మనిషికి ఏదో బంధంలో పడిపోతాడు, ఏదో ఎక్కడ చూడాలి బంధం పడతాడు. శనీశ్వరుడు వాడు తండ్రిని కూడా పట్టుకున్నాడు శివుడు సామెతగా చెప్తారు. అంటే మా ఎంత గట్టి ప్రభావంగా ఉంటుందో, ఒక దేవతలో ఆంజనేయ స్వామి జోలికి వెళ్ళినట్టున్నాడు అంచేది. ఎవరైనా శనిగ్రహంతో బాధపడే వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తారు మంగళవారం మంగళవారం. ఒక ఆంజనేయ స్వామి జోలికి తప్పించి ఆడ తండ్రిని కూడా పట్టుకున్నాడు, శనీశ్వరుడు తండ్రి శివుడు ఆయన కూడా పట్టుకున్నాడట. ఒకసారి అన్నట్టుండే ఏదో అబ్బాయి నువ్వు నేను అందరినీ పట్టుకుంటున్నాను నన్ను పట్టుకోలేవు అన్నాడు శివుడు. మిమ్మల్ని ఎన్నింటికి పట్టుకోమంటారు, రేపు పట్టుకుంటా అన్నాడు. రేపు పొద్దున్న ఎన్నింటికి పట్టుకోమంటారు, మీతో చెప్పి వచ్చి పట్టుకుంటాను దొంగతనంగా రా అన్నాడు. తొమ్మిదింటికి రా రేపు అన్నాడు. ఇదేం చేశాడండి శివుడు, ఏం చేశాడండి ఇది చెట్టు త్వరలో దాక్కున్నాడన్నాడు పట్టుకోకుండా. ఇంటికాడ కైలాసం వదిలేసి ఎక్కడ దాక్కున్నాడు, చెట్టు త్వరలో దాక్కున్నాడు. నేను అయితే మళ్ళీ సాయంత్రం ఐదు లోపల పట్టుకుంటా అన్నాడు. మళ్ళీ ఐదింటికి బయటకు వచ్చేసా అన్నాడు శివుడు. ఏం చేసావురా నన్ను పట్టుకుంటాను ఎక్కడ పట్టుకుంటా అన్నాడు. కైలాసంలో సింహాసనం మీద కూర్చున్నవాడు చెట్టు తరలో కూర్చుని గతి వచ్చిందిరా నీకు, అదే పట్టుకోవటం అన్నాడు. కైలాసంలో సింహాసనం మీద కూర్చుంటే భక్తులు వచ్చి శివా శివా శివ అంటున్నారు, ఐదు పోయి చెట్టు తరలో వేసావు నువ్వు, ఇంకా అది పట్టుకోవడమే కదరా నేను అన్నాడు. అది శని యొక్క శని అటువంటి వాడు. తండ్రికి ఒక ఆంజనేయ స్వామిని తప్పించి ఎవరైనా పట్టుకోగలడు. శివుడు ఏమనుకున్నాడు, నేను చెట్టు దాక్కున్నాను నేను ఇంకా పట్టుకోలేకపోయి ఫెయిల్ అయిపోయాడు అనుకుంటున్నాడు. రోజు సింహాసనం మీద కూర్చుని భక్తుల చేత రుద్రదేవ శివదేవ శివదేవ అని భజన చేయించుకుని నువ్వు చెట్టు తరలో దాక్కున్నావు, నాకు తెలిసే కదా నువ్వు చెట్టు తరలో దాక్కున్నావు పట్టుకోవడం అంటే అదే అన్నాడు. అయితే నీ చెట్టు నువ్వు పరమేశ్వరుడు ఏంటి చెట్టు తరలు దాక్కునే కర్మ ఏంటన్నాడు. నీ కర్మ అదే నేనే పట్టుకున్నాను అన్నాడు. ఆ కాంజనేయ స్వామిని తప్పించి ఇంకెవ అందరి దగ్గరికి వెళ్తాడు అంటున్నాడు. శివుని కూడా విడిచిపెట్టాడు. నేను చెట్టు ధరలో దాక్కున్న కర్మ పట్టింది కదా నీకు, చెట్టు ధరలో దాక్కున్న కర్మ అదే శని అన్నాడు. ఎవరికి తెలిసి శని చెట్టు ధరలోనో నాకు తెలిసే కదా కర్మే కదా అదే శని అన్నాడు. ఆశ్చర్యపోయాడు శివుడు కూడా ఆశ్చర్యపోయాడు. అంచేత ఈ వ్యవహారకి మళ్ళీ ఇటువంటి గొడవల్లో ఇటువంటి గొడవలు కూడా భగవానికి ఇష్టం ఉండదు. ఇటువంటి ఈ వ్యవహారం మాటలు ఏదో సందర్భం చెప్తున్నారు అంటే మాయ విడిచిపెట్టదు. అంటే ఆత్మబుద్ధిలోంచి అనాత్మబుద్ధిలోకి వస్తే శనో ఇంకొకడు శుక్రుడు రాహువు కేతు వీళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు విడిచి పెట్టేస్తారు. ఒకసారి మంచి గ్రహాలను మధ్యలో పెట్టి ఓ పక్కన రాహు ఉండు ఓ పక్కన కేతు ఉండి నొక్కేస్తారు వాళ్ళు మంచి గ్రహాలు. ఇవన్నీ అనాత్మ గొడవలు మళ్ళీ, ఇవన్నీ అనాత్మ గొడవలు. ఈ గొడవలు వదిలేయండి మళ్ళీ, ఈ వదిలేయండి చెప్తున్నాను. అంటే నువ్వు ఆత్మలోంచి జాడిపోయినప్పుడు ఇటువంటి వ్యవహారాలు అంటారు. నువ్వు ఆత్మనిష్టగా ఉన్నప్పుడు ఏమి లేదు నీకు. ఆత్మ కదా ద్వితీయం ఉంటే కదా దాన్ని ఎవరైనా పట్టుకోవడానికి, దానికి ద్వితీయం ఏమి లేదు. దుఃఖేషు అనిద్య అంటే నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తామనుకోండి నిద్రలేక పడకూడదు. లెట్ ఇట్ కమ్. ఏదో మీకు ఏదైనా దుఃఖం వస్తారనుకోండి, కంగారు పడకూడదు. ఏదో ఆ దుఃఖం ఎందుకు వస్తుంది, మీ బుద్ధిలోని దోషం ఏదో తీసేయడానికి వస్తుంది. మీకు అర్థమవుతుందా? దుఃఖం ఎందుకు వస్తుందంటే మీ బుద్ధిలో ఉన్న దోషం ఏదో కడిగేయటానికి వస్తుంది. ఏం చేయొచ్చు? మీరు గాడిలు తింటున్నారు కదా, గాడిలు బాగున్నాయి గాడిలు బాగున్నాయి అని తింటున్నారు కదా, దుఃఖాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఎంచేస్తా నీ ఊరికే రాదు మీకు. మీ బుద్ధిలో ఉన్న గురువు ఏం చేస్తాడంటే, గురువు ఏం చేస్తాడంటే నువ్వు బాగుపడు, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని ఏం చెప్పడం. గురువు వాడు గురువు అంటే ఎవడు? మీ హృదయంలో నిజమైన ఆత్మ, మీ హృదయంలో ఉన్న పదార్థమే, సత్పదార్థమే, సత్య పదార్థమే గురువు. వాడు బాహ్యంగా ఏం చెప్పలేడు, లోపల ఉంటాడు. లోపల ఉండి మీ బుద్ధిలో ఉన్న లోపాలు మీకు తెలియవు. గురువు అనుగ్రహం ఉన్న వాడికి ఆ బుద్ధిలో లోపాలు తెలుస్తాయి. అయితే గురువు అనుగ్రహం ఏం చేస్తుందంటే ఆ లోపాలు వాడు సహస్రంలో చూపిస్తాడు. ఈ లోపాలు నీకు జ్ఞానం రాకుండా, ఆత్మజ్ఞానం రాకుండా ఈ లోపాలు నీకు అడ్డు కలుగుతున్నాయని ఆ లోపాలు చూపించి, ఈ లోపాలు ఉన్నాయని భక్తుడికి తెలియజేసి ఆ లోపాలను గురువే బయటికి లాగి కాల్చి బూడిచ్చేస్తాడు. నోడితోడు ఏం మాట్లాడు వాడు గురువు. మీ బలహీనతలు ఈ బలహీనతలు మీకున్నాయని వాడు చెప్పడు, ఎవరు? గురువు చెప్పడు. మీ మెదడుకి అందిస్తాడు, మీ హృదయంలో ఉందో మీ మెదడుకి తెలియపరుస్తాడు. మీ మెదడుకి మీకు అర్థమవుతుందా? మీ మెదడుకి తెలియపరుస్తాడు, మీ మెదడుకి తెలియపరుస్తాడు. ఓ ఇదే, దీనివల్ల మనకి ఆరోగ్యం రావటం లేదు, దీనివల్ల మనకి జ్ఞానం రావటం లేదని మీకు అర్థం ఇలా చూపిస్తాడు. ఆ బలహీన చూపిస్తాడు మీ సహస్రానికి. చూపించి ఏం చేస్తాడంటే దాన్ని తొలగించుకునే బుద్ధి కలగజేస్తాడు. ఇవన్నీ లోపలు గురువు చేసే పని బాయ్ టైము లేదు, లోపలే ఉంది అంటారండి. అది ఈ వాసనలోంచి మనం విడుదల పొందాలి. ఈ వాసన మనం పీడిస్తుంది అని వాసనలోంచి బయటకు వచ్చే బుద్ధి ఆయన కలగజేస్తాడు. ఎవరు కలగజేస్తాడు? ఆ గురువు కలగజేస్తాడు. కలగజేసి ఆ వాసన మీ చేత కక్కించి కాల్చి బూడిచ్చేస్తాడు వాడు గురువు. అందుకని మీరు బాగుపడండి అలాగే బయటకేం చెప్పడు. నిజమైన గురువు వాడు చేసి పడతాడు. లోపలేముంటుంది, నిశ్శబ్దముగా చేస్తాడు, నిర్మలంగా చేస్తాడు. వాడికి టామ్ టామ్ ఉండదు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మిమ్మల్ని బాగు చేస్తున్నామన్న తలంపు కూడా మీకు రాకుండా మిమ్మల్ని బాగు చేస్తాడు వాడు గురువు. సుబ్రహ్మణ్యం షష్ఠి, షష్ఠి అయిపోయింది. వాడు 10 రోజులు చేస్తారు రాత్రి. వాడు ఈ 10 రోజులు కొన్ని 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. 1 లక్ష కాదు, కొన్ని 1 లక్షలు ఖర్చు పెడతారు ఈ 10 రోజులు రాత్రి షష్ఠి. అత్తిరి షష్ఠి రోజు 100,000 మంది వస్తారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని. అత్తిరి షష్ఠి రోజు మిగతా రోజులు వదిలేండి, మామూలు ఈ 10 రోజులు వచ్చి వదిలేండి. ఒక షష్ఠి రోజు 100,000 మంది దర్శనం చేసుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి 1 రూపాయి, శివుడు 5 రూపాయి, 2 రూపాయలు బజార్లో చరిత్ర. సుబ్రహ్మణ్య స్వామి ఇది మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ. రేపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలోని పత్తిలో మీటింగ్, ఆలయ ప్రాంగణంలో మురుగడు, తమిళనాడులో మురుగా అంటారు వాడు. ఉపనిషత్తుల్లో సనత్ కుమారుడు అంటారు, ఉపనిషత్తుల్లో సనత్ కుమారుడు అంటారు. ఏమో మామూలుగా మనం సుబ్రహ్మణ్యుడు అంటాం, తమిళనాడులో మురుగా అంటారు. మురుగా అంటే బ్యూటిఫుల్ చైల్డ్, అందమైన పిల్లవాడు అని. ఆడు ఎప్పుడు పిల్లవాడు కిందనే ఉంటాడు సుబ్రహ్మణ్యం, పెద్దవాడు అవడు. అందమైన పిల్లవాడు, 17 సంవత్సరాలు ఉన్న మనిషి, 18 సంవత్సరాల మనిషి ఎప్పుడు చూసి ఎలా ఉంటాడో మురుగుడు కూడా అలాగే ఉంటాడు. టీనేజ్లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో మురుగుడు కూడా అలా ఉంటాడు. బ్యూటిఫుల్ ఇచ్చాయి, బ్యూటిఫుల్ ఇచ్చాయి. శాస్త్రం ఏం చెప్తారంటే శనితోడు బాధపడే వాళ్ళని ఆంజనేయ స్వామిని ఆరాధించమంటారు. భార్యాభర్తల మధ్యన గొడవలు ఏమని ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమంటారు. తొందరగా పెళ్లిళ్ళ పెళ్లిళ్ళు అవటం లేట్ అయినా తర్వాత భార్య భర్తల మధ్యన పేచీలు వచ్చినా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమని చెబుతారు. శనిచోడు బాధపడే వాళ్ళందరినీ ఆంజనేయ స్వామిని ఆరాధించమంటారు. వీరికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి కూడా ఆయన మంగళవారం. మంగళవారం వెంకటేశ్వర స్వామికి శనివారం ఎలాగో వాళ్ళకి మంగళవారం షష్ఠి తిథి ప్రీతి. ఎవరికి సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి తిథి రోజున మనకి 15 రోజులకు ఒకసారి షష్ఠి వస్తుంది. 15 రోజులకు ఒకసారి షష్ఠి వస్తుంది కదా, ఆ షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు కొంతమంది స్కంద షష్ఠి. ఆ షష్ఠి తిథి ఆయన జన్మించినటువంటి తిథి, ఇది నక్షత్రం విశాఖ తిథి, తిథి ఏమో ఇది షష్ఠి షష్ఠి తిథి రోజున. అంటే తమిళనాడులో ఎక్కువ మంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. వాడు జ్ఞాన గురువు. సుబ్రహ్మణ్య స్వామి శివుడి యొక్క జ్ఞానేత్తరం నుంచి వచ్చాడు. ఎందులోంచి వచ్చాడు? జ్ఞానేత్తరం నుంచి వచ్చాడు. కానీ శివుడు ఏం గురువు? జ్ఞాన గురువు. జ్ఞాన గురువు శివుడు జ్ఞాన, అది సుబ్రహ్మణ్య స్వామి స్వబ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు. స్వబ్రహ్మణ్యుడు సు అంటే బాగుగా, అంటే బ్రహ్మజ్ఞానం సామాన్యంగా కలిగిన వాడు కాదు, సమగ్రంగా కలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్ ఈజ్ సుబ్రహ్మణ్య. వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్ ఈజ్ సుబ్రహ్మణ్య. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎక్కువ అత్తిల్లో బాగా చేస్తారు. 10 రోజులు లక్షల మీద ఖర్చు పెడతారు. ఒక్క షష్ఠిలోనే లక్ష మంది దర్శనం చేసుకుంటారు. ఈ 10 రోజులు పెద్ద మార్కెట్ కూడా ఉంటుంది అత్తిలో. రేపు 2 గంటలకి అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ప్రాంగణంలో ప్రవచనం. తర్వాత 25 రమణ జయంతి 26 భీమవరంలో, భీమవరంలో ఒక సమాజం ఉంది, అది త్యాగరాజు గాని సభ్య, అది పెట్టి సొసైటీ ఉంది. ఆ చెన్నై మిషన్ వారు ఉన్నారు భీమవరంలో. అంటే 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిందట చెన్నై మిషన్ పెట్టి అక్కడ భీమవరంలో 20 సంవత్సరాలు. అంటే ఆ సందర్భంలో మనం 26 భీమవరం త్యాగరాజు భవన్లో, త్యాగరాజు భవన్లో 2 గంటలకు మీటింగ్ కాదు, 3 గంటలకి 26 మధ్యాహ్నం 2 గంటలకు కాదు, 26 మధ్యాహ్నం 3 గంటలకు త్యాగరాజు 25 రమణ జయంతి 26 భీమవరంలో త్యాగరాజు భవన్లో అక్కడ జనరల్గా ఆధ్యాత్మిక ప్రవచనం. 26 ఈనాడు 25 జిన్నూరు రమణ జయంతి, 26 త్యాగరాజు గానసభ భీమవరంలో త్యాగరాజు గానసభలో అది ఒక ప్రవచనం. తర్వాత అక్కడ ఏలూరులో ఒకటో చేశాను. ఏలూరులో జనవరి 1 వెంకటేశ్వర స్వామి కోవిల్, అది 2:00 కాదు 3:00 కాదు, సాయంత్రం ఎప్పుడు 5:00 కాదు. అది ఏలూరు ఎవరు ఈ ప్రాంతానికి రావద్దు. ఏలూరు ఎవరో ఇంత కష్టపడి, ఉడికే సమాచారం చెబుతున్నాం, ఏలూరు ఎవరో కష్టపడి రావద్దు. ఇంకేంటి, ఎప్పుడో సాయంత్రం 5 ప్రారంభించేవాడికి 5:30 అంత అయిపోతుంది. అంటే ఏలూరు ఎవరు రావద్దు. జనవరి 1 ఏలూరు, ఏలూరులో వెంకటేశ్వర స్వామి రామచంద్రరావు పేట, ఏలూరులో వెంకటేశ్వర స్వామి కోవిల్లో ఏలూరు. వెంకటేశ్వరుడు అంటే సర్వదేవతా స్వరూపం. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే దేవి, ఆయనే సుబ్రహ్మణ్యుడు. వెంకటేశ్వర స్వామి ఒక్క విష్ణువే కాదు, ఆయనే విష్ణువు ఆయనే శివుడు ఆయనే దేవి, ఆయనే సుబ్రహ్మణ్యుడు. ఆయన వెంకటేశ్వర స్వామిని ఏమంటారంటే సర్వదేవతా స్వరూపుడు. వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. వెంకటేశ్వర స్వామి ప్రారంభంలో జనవరి 1 కొత్త సంవత్సరం. తర్వాత 15 చించినాళ్ళు గీతాభవన్లో, జనవరి 17 చించినాళ్ళు గీతాభవన్లో, జనవరి 28 అదే ఊరు మాజేపట్నం కింద చూడండి, ఊరు చిరుకూరు. జనవరి 28 చిరుకూరు, జనవరి 17 చించినాడ గీతాభవన్లో, జనవరి 28 చిరుకూరు.
జనవరి 28 చిలుకూరు, మాదేపట్నం దిగువ ఉన్న ఊరు. జనవరి 28 చిలుకూరు. ఫిబ్రవరి 5 మళ్ళీ కాపవరం. కాపవరం అంటే ఈ కాపవరం కాదు, అక్కడ తాన్నాడు కాపవరం కట్టి తాన్నాడు అంటారు. ఫిబ్రవరి 5 మనం వెళ్తున్నాం కదా తాడినాడు, ఫిబ్రవరి 5 వచ్చేది తాడినాడు. భక్తులైనటువంటి మీకు అందరికీ సమాచారం తెలియపరచడం, ఇది ఇన్ఫర్మేషన్. మీరు భీమవరం రావచ్చు, కానీ జిన్నూరు రావచ్చు, కష్టపడి ఏలూరు రావద్దు. ఏలూరు అంటే మీకు చాలా దూరం అవుతుంది, అది పైగా అది పగలకాయ సాయంత్రం 5:30 కానీ ప్రారంభించాలి అక్కడ. అంచేత మీరు అంత దూరం శ్రమపడి రావద్దు. మీరు ఇక్కడికి వస్తే సరిపోతుంది, ఎక్కడికి అత్తిలి ఒకటి జిన్నూరు భీమవరం వస్తే సరిపోతుంది. దుఃఖేషు అనుద్విగ్న మనహ సుఖేషు విగత స్పృహ. తర్వాత నాకు నేను సుఖపడుతున్నాను అనుకున్నవాడు నిజమైన కాదు, మిథ్యా నేను. మీకు అర్థమవుతుందే, నేను సుఖపడుతున్నాను, మీరు మీరు సుఖపడుతున్నావు అంటారు కదండి, ఆ సుఖపడుతున్నావు అనుకున్నది దొంగ నేను, మిథ్యా నేను. అది ఏంటది మిథ్యా నేను, మిథ్యా నేను. మేము కష్టపడుతున్నామండి, ఈ మధ్య మాకు అన్ని బాధలేదు, మేము చాలా బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు కూడా మిథ్యానే. మేము సుఖపడుతున్నాం అనుకుని చెప్పి కొన్ని అంటా ఉంటారు, మేము సుఖపడుతున్నాం అని. ఏం సుఖం? మిథ్యా సుఖం అది. అది ఏం సుఖం? మిథ్యా. అది నిజమైన సుఖం ఇది భవిష్యత్తులో దుఃఖం తీసుకొచ్చే సుఖం. మేము చాలా మంది అంటా ఉంటారు, మేము సుఖపడుతున్నాను, ఈ సుఖం అంతా భవిష్యత్తులో దుఃఖం కింద మారిపోవన సంగతి తెలియక మేము సుఖపడుతున్నాం సుఖపడుతున్నాం అనుకుంటారు. ఇదంతా భవిష్యత్తులో దుఃఖం కింద మారిపోవడం. ఇంకేంటి, బయట అసలు సుఖం లేదు. మీకు బయట సంఘటనను బట్టి మేము సుఖపడుతున్నాం దుఃఖపడుతున్నాం అనుకుంటారు, మీరు అనుకుంటారు కదా. అలా బయట అనేది అసలు అవుట్ సైడు సుఖం కానీ శాంతి కానీ లేదు, మీ లోపల బయట ఏమీ లేదు అసలు. అసలు బయట ఏమీ లేదు, అవుట్ సైడ్ ఈ వరల్డ్లో ఏమీ లేదు అసలు. అంటే మన కోరికలు ఉన్నాయి కాబట్టి, వాసనలు ఉన్నాయి కాబట్టి, భోగకాంక్షలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఉంది అనుకుంటున్నాం, ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు నేనిది ఉందని అనుకోవటం మానవు అన్నాడు భగవాన్. నిన్ను మొట్టినా మానవు అన్నాడు. ఉన్నది ఉన్నట్టు నీకు వ్యక్తం అయ్యే వరకు నేనిది ఉందని నువ్వు అనుకోవటం మానవు. నువ్వెవడో నేను తెలుసుకునే వరకు నువ్వు కానిదాన్ని నువ్వని అనుకుంటూనే ఉంటావు. అంటే కాని గడవలతో తాదాక్ష్యం పొంది దుఃఖం తెచ్చుకుంటూ ఉంటావు విషయం. అసలు ప్రపంచంలో బయట నీకు సుఖం వస్తాం, ఏదైనా మీరు విశేషకాలు అనిపిస్తున్నారు అనుకోండి, రెట్టింపు భవిష్యత్తు ఇదే దుఃఖం కింద మారిపోదు. ఏమండి, అలాగే మీకు దుఃఖాలు వచ్చేస్తున్నాయి, అది నిజంగా దుఃఖం కాదు. ఆ దుఃఖం మీకు ప్రారంభం బ్యాంకు నుంచి ఎందుకు విడుదల చేశాయంటే, మీ బుద్ధిలోని దోషం పోవటానికి, మీలో ఉన్న పాపాలు పోవటానికి దుఃఖాన్ని విడుదల చేశాడు. అది మిమ్మల్ని మనస్సును కడిగి శుభ్రం చేయటానికి వచ్చింది. ఆ దుఃఖం తెలియక మనం దుఃఖపడిపోతున్నాం అంటే ఎరుక లేక, దాని తాలూకు ఎరుక లేక, దాని తాలూకు అండర్స్టాండింగ్ లేక అర్జునుడికి దుఃఖం వచ్చింది. మొదటి అర్జున విషాద యోగం. అంచే అర్జునుడు దుఃఖం ఏమైంది చివరికి, అర్జునుడు తన కోసం ఏడవలేదు, సమాజం కోసం వీళ్ళందరినీ పెద్దవాళ్ళని చంపేస్తూ ఇతరుల గురించి ఆలోచించి ఏడ్చాడు, కానీ తన గురించి ఏడవలేదు. ఇతరుల గురించి ఏడ్చాడు కాబట్టి యోగం అయింది. నిరంతరం మన గురించి మనమే ఏడుస్తూ ఉంటాం కాబట్టి మనకు రోగాలు వస్తాయి. మనం ఇప్పటినీ ఏడిస్తే ఇతరుల కోసం లోకం కోసం ఏడం, మన గురించి మనమే ఏడిస్తాం, చివరికి మిగిలేదు రోగాలు, భోగాల వల్ల రోగాలు. అయితే సుఖపడిపోతున్నాం అనుకున్న వాళ్ళందరికీ భోగాలు బాగుంటాయి భవిష్యత్. ఈ భోగాలన్నీ భవిష్యత్తులో రోగాల కింద మారిపోతాయని, ఇది దుఃఖం కింద మారిపోతున్నాయి, భోగం ఉంటే వాళ్ళు దుఃఖం కింద మారిపోతున్నాయని తెలియకిలా అనుకుంటా ఉంటారు. నేను దుఃఖపడుతున్నాను అనుకున్నది మిథ్యా నేను, నేను సుఖపడుతున్నాను అనుకున్నది విద్యానయనం. శీతాకాలంలో చలి వస్తుంది వెళ్ళిపోతుంది, వేసవకాలంలో వేడి వస్తుంది వెళ్ళిపోతుంది, వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటుంది. వాతావరణం కూడా ఎంచుకుని దేహాలే వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, అలాగే సుఖం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. శివుడు అంటారు వాడు త్వరలో దాక్కున్నాడు ఏంటి ఇంకేంటి, శివుడే త్వరలో దాక్కున్నాడు. చుట్టు త్వర పైగా చుట్టు త్వరలో దాక్కుంటా నన్ను ఏమి చేసావు అన్నాడు శివుడు. ఎవరినైనా సరే ఇస్తాడు, చేసింది ఎలా చేసేసాడు నీ కర్మకు ఎవరు చేయ, నన్ను గురించి కానీ త్వరలో దాక్కున్నా చేసిన పని చేసేసానా అది కూడా నీకు అర్థం అవుతుంది అన్నాడు. కైలాసంలోని శివు కైలాసంలో రత్న సింహాసనంలో ఉండాల్సిన శివుడు త్వరలో దాక్కోడేంటి, అంటే ఇవన్నీ శరీరాలు వస్తాయి సుఖాలు కూడా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, అధికారం కూడా వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది, డబ్బు కూడా వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. డబ్బు కూడా మీరు ఎంత సంపాదించినా మూడు తరాలు రెండు తరాలు నాలుగు తరాలు ఉంటే తర్వాత ఏడో తరంలో కొట్టిపోతుంది. మొఘలాయ సామ్రాజ్యం కూడా అలా కొట్టిపోయింది, 30 ఎకరాలు పుట్టింది కానీ తెచ్చుకుంటే చివరికి 3 ఎకరాలు మిగలవు. కొంతమంది పుట్టిన కానీ మీరు 30 ఎకరం తెచ్చుకున్నాను 40 ఎకరం తెచ్చుకుంటారు, చివరికి కొంతమంది వాళ్ళకి ఏదైనా సంపద నుంచి ఉద్యోగం వచ్చే రోజు ఉంటే 3 సెంట్లు భూమి మిగలదు. ఇది చెప్పుకోవడం మిగిలితే నేను 30 ఎకరం తెచ్చుకున్నాను 40 ఎకరం తెచ్చుకున్నాను. మనం గన్ చేసుకుని అన్నం తింటున్నాం పోయి మన ఎలాగైనా పరమాణం లేదు కానీ మా తాతగారు ఎప్పుడు పరమాణం తిన్నారని చెప్పుకుంటే సరిపోతుంది. మనం అదే విధంగా సంపద నిజం కాదు ఆపద నిజం కాదు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నిలకడగా ఉండవు ఏం చేసి నిలకడగా ఉండవు అబద్ధాలు అది ఏం చేసి నిలకడగా ఉండాలంటే అబద్ధం ఏమి నిలకడగా ఉంటుంది అని చేత అబద్ధాలు. అర్జున అవి నిలకడగా ఉండవు కాబట్టి కొంచెం సహించడం నేర్చుకు, ఇవాళ పొద్దున్న చలి ఇప్పుడు ఉందా, పొద్దున్న చలి ఇప్పుడు లేదు, ఏదో తాత్కాలికంగా చలి ఉంటుంది అది అంటే ఎండాకాలంలో ఏదో 10 రోజులు 6 రోజులు కడుపు అవి నిలకడగా ఉండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తా అంచెలు సహించడం నేర్చుకో, అలా సహించడం నేర్చుకుంటే నువ్వు అంతరముఖుడు అవుతావు. టాలరెన్స్ ఏంటది, టాలరెన్స్ పూర్వానికి ఇప్పటికీ సమాజంలో ఏం తేడా వస్తానంటే సహనం పోయింది అందరిలోనే. ఇప్పుడు మాట అంటే ఎవరో పట్టడం లేదు, అలా మాట అంటే ఎవరో పట్టడం లేదు. ఇంకా సమాజం నేను చెప్పేది ఇక్కడ కాదు, మన దేశం గురించి నేను చెప్పడం ప్రపంచం అంతా కూడా సహనం పోయింది. అది ఒక యుగ ధర్మం అనుకోవచ్చు, ఒక కాలంలో ఒక ప్రవాహం ఉంటుంది సహనం పోయింది. ఇప్పుడు మాట అంటే ఎవరో పట్టడం లేదు అసలు. అయితే ఇవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పి వస్తే ఎప్పుడు ఉండవు, మీకు సంపద వచ్చింది అనుకోండి ఎప్పుడు కలకాలం ఉంటుంది అనుకోకండి. ఇప్పుడు రాఘవరాజు గారు ఉన్నాడు, గోటేరు రాఘవరాజు గారు 1950 సంవత్సరంలో 13 ఎకరం ఆయన మద్రాస్ అసెంబ్లీలో కూడా ఆయనకి పేరు చెప్పారు. మద్రాసులో మనం తమిళనాడు కలిసి ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉమ్మడి స్టేట్లో కాంపోజిట్ స్టేట్లో ఎవరు ఎక్కువ రెవెన్యూ పన్ను పడుతున్నారంటే గోటేరు రాఘవరాజు గారికి 13 ఎకరాలకు పన్ను కట్టి ఉండదు. ఇప్పుడు గోటేరులో వాళ్ళకి 7 ఎకరాలు ఏవన్నీ పొలం అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, మాయది సంపద అంటే మాయ. వచ్చినప్పుడు ఎలా వస్తుందో తెలియదు, పోయేప్పుడు ఎలా పోతుందో తెలియదు. సంపద ఎటువంటిది అంటే వచ్చేటప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఎడి చూసిన వచ్చేస్తానని పోయేటప్పుడు కూడా ఎడి చూసిన వెళ్ళిపోతా ఉంటాం. ఆ సంపద పోయే టైంకి వచ్చేటప్పుడు సంపద హరించాడు, ఊళ్ళో పుట్టాడు ఇంట్లో పడతాడు, మీ ఇంట్లో పొట్టి తినేస్తాడు వాడు. ఊళ్ళో పుట్టిన వాళ్ళని మీరు కాపలాగా కాయగా ఇంట్లో పుట్టిన వాళ్ళని ఎలా కాపలా కాస్తాడు, తినేస్తాడు వాడు. రాఘవరాజు గారికి దత్తుడు లేడు, ఆడి పిల్లలు లేరు, ఆయన దత్తుడు, ఆయన దత్తుడి పిల్లలు లేరు, దత్తుడు కలిపి అవగొట్టేశారు మొత్తం అందరు. చివరికి పిల్లలు లేరు పిల్లలు లేరు అని కొంతమంది దత్త చేసుకుంటారా, మళ్ళీ దత్తుడు కోర్టుకెళ్తాడు. అయితే ఈ గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగే వేసవకాలంలో ఎండ, శీతాకాలంలో చలి ఎలాగో వస్తాయంటే సుఖం కూడా అలా వస్తాయని దొక్క మీకు సంపదలు వస్తాయంటే అంతులు కలవకండి. మీరు కాదు ఆపదలు వస్తాయంటే ఆపదలు వచ్చినా కలవకండి. దాని ప్రభావం మీ నెదర మీద పడినబోద్ది. ఎందుకు ఇక్కడ చెప్పేది ఏంటంటే సంపదలు వస్తాయనుకోండి, సంపదతో తాదాత్యం వస్తే రానివ్వండి, వచ్చేది ఆగదు. మీకు సంపదలు వచ్చి యోగం ఉంటే ఆగదు, వచ్చేస్తుంది మీకు, డబ్బులు వచ్చేస్తాయి మీకు. పోయి యోగం ఉన్నప్పుడు పోతా ఉంటాయి, వచ్చినప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ప్రారంభమే తీసుకొస్తుంది, మళ్ళీ ప్రారంభమే దింపేస్తూ ఉంటుంది. అయితే అది మీరు కాదు కాబట్టి అందుతో కలవద్దు అంటున్నారు. అట్లతో తాదాప్యం పొందదు, వస్తే రానివ్వండి, తాదాప్యం పొందదు. ఆపదలతో తాదాప్యం పొందద్దు, సంపదలతో సంపద తాదాప్యం నువ్వు అలా పొందావా? అవుట్ సైడ్ గొడవలతోటి, బాహ్య గొడవలతోటి, నువ్వు కాని గొడవలతో తాదాప్యం పొందావా? నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినాడు బహిర్ముఖుడిగా ఉంటావు, కానీ అంతర్ముఖుడిగా ఉండలేదు. నువ్వు సాధన చేసినా ఉండలేదు. కానీ నిజంగా మీరు సాధన చేసినా బయట గొడవలతో తాదాప్యం పొందితే మీరు ఎన్నాళ్ళు బతికినా, వందేళ్ళు బతికినా బహిర్ముఖులుగా ఉంటారు, కానీ అంతర్ముఖులు అవ్వలేదు. అసలు అంతర్ముఖుడు కాని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితే కానీ వాడు వాడికి ఉన్నటువంటి ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు ఎరుకులోకి రాదు. అంతర్ముఖుడు ఎప్పుడు నిండుకుండలా ఉంటాడు. అంతర్ముఖుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు నిండుకుండలా ఉంటాడు. అంటే మీరు సాధన ఫలం ఏంటంటే, సాధన ప్రయోజనం ఏంటంటే, మీ మనస్సు అంతర్ముఖం అవుతుందో అది చూసుకోవాలి. ఇప్పుడు మనకు జ్వరం ఏంటి, థర్మోమీటర్ నోట్లో పెట్టి ఎందుకు చూసుకుంటాము జ్వరం ఉందా లేదా అని? జ్వరం ఉంటే మళ్ళీ మందులు వాడాలి. అలాగే నీ సాధన యొక్క పరిచయంకి నువ్వు అంతర్ముఖుడు అవుతున్నావు లేదా? మనస్సు అసలు లోపలికి వెళుతుందా బయటకు వచ్చేస్తుందా? ఈ మనస్సు ఎక్కడి నుంచి ఉంటుందో, మనస్సుకి బీజం నేననే తలంపు, ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలోంచే వస్తుంది. అయితే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో నీ ప్రభు ఉన్నాడు. నిన్ను పరిపాలించేవాడు వైకుంఠలోని కైలాసంలో ఉన్నాడు అనుకుంటున్నావు. నిన్ను పరిపాలించేవాడు నీ హృదయం, నీ రోలరు. నిన్ను పరిపాలించేవాడు నీ రోలరు నీ హృదయంలో ఉన్నాడు. ప్రాణమూలం అహంకార మూలం, మీకు అర్థమవుతుందా? ప్రాణమూలం ఏమండి, మనోమూలం, ఈ ప్రాణమూలం, మనోమూలం, ఇవన్నిటికి మూలం ఒకటి, అది ఆధ్యాత్మిక హృదయం. అది ఉండని ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, నీకు అన్ని అంటి పెట్టుకులేడు, నువ్వు కమ్ముకుని ఉన్నాడు, నేను అంటి పెట్టుకుని ఉన్నాడు. నీ హృదయంలో అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు నీ లోపల ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అయితే నీ శరీరంతో నీ శరీరానికి సంబంధం లేకుండా ఉన్నాడు. నీ శరీరానికి సంబంధం లేకుండా ఎందుకున్నాడు అంటే, సంబంధం నీ శరీరంతో సంబంధం పెట్టుకుంటే నీ శరీరం కాలినప్పుడు ఆడి కూడా కాలిపోతాడు. ఈ ప్రాణమూలం నీకు అర్థమవుతుందో, ఈ ప్రాణం వస్తాను, ప్రాణం మనోమూలం, మీకు సంకల్పాలు వస్తున్నాయి కదా, ఈ సంకల్పాలకు మూలం మనం, నేను తలంపు ఉంది కదా, ఈ తలంపుకు మూలం ఎక్కడైతే ఈ తలంపులన్నీ నుంచి వస్తున్నాయో, నేననే తలంపుకు మూలం ఎక్కడ ఉందో, నాదనే తలంపుకు మూలం ఎక్కడుందో, ఈ ప్రాణానికి మూలం ఎక్కడుందో, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడ నిన్ను కంట్రోల్ చేస్తాడు. నీ రోలరు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు, అక్కడే ఉన్నాడు, అక్కడే నేను నీ కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అయితే ఈ మనస్సు తాను గాలికి యజమాని, దాన్ని నియమించేవాడు ఎక్కడ ఉన్నాడో అది జరుగుతుందో లేదు మీరు చూసుకోవాలి. సాధన యొక్క ప్రయోజనం వల్ల ప్రాణమూలం మనోమూలం ఇవన్నీ లోపల ఒక్కచోట దాని మూలం, అది దాని మూలం వేరు కాదు, దేని మూలం వేరే కాదు, ఈ రెండు మూలం ఒకటే. అదే నీ ఆధ్యాత్ అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, ఆ మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, ఆ మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. అక్కడికి నీ వెళ్ళగలిగితే ప్రాణాన్ని నిరోధించి మనస్సును నిగ్రహించి అక్కడికి మీరు వెళ్ళగలిగారు, మీరు వెళ్ళగలిగారనుకోండి మనోమూలంలోకి. మనస్సు మనస్సు తన తన యజమానిని తన భర్తని చూసి నది నశిస్తుంది, అది నశించిన వెంటనే నీ లోపల బ్రహ్మం సత్య వస్తువు తనకి తానుగా వ్యక్తమవుతుంది. మనస్సు తన మూలాన్ని చూసిన వెంటనే అది నశిస్తుంది. భగవాన్ ఒక చిక్కు ప్రశ్న చేశారు, మనస్సుకి మూలం ప్రాణానికి మూలం ఒకటే అంటున్నారు కదా, మరి మనస్సు నశించినప్పుడు ప్రాణం కూడా నశించాలి కదా, మరి ప్రాణం ముక్కుడు కాదు ఎందుకు తిరుగుతుందని. మనస్సుకి ప్రాణానికి ఒకటే మూలమైనప్పుడు మనస్సు నశించినప్పుడు ప్రాణం కూడా నశించాలి కదా, ఈ ముక్కులో గాలి ఎందుకు తిరుగుతుందంటే, ముక్కులో గాలి ఎందుకు తిరుగుతుందంటే ఆ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఇంకా ప్రారంధాన్ని మనస్సు నశించింది కాబట్టి ఆ ప్రారంధం ప్రారంధం కానీ సంచితం కానీ ఆగానికి దాని ప్రభావం ఆ శరీరం మీద ఏమి ఉండదు. కానీ ఆ శరీరం చచ్చిపోలేదని చూపించడం కోసం అక్కడ ప్రాణాన్ని నిలబెట్టాడు. జ్ఞాని శరీరం చచ్చిపోలేదని చెప్పడం కోసం అక్కడ ప్రాణం తీసుకుంటున్నాడు, కానీ మనస్సు స్వాధీనంలో జ్ఞాని శరీరం ఉండదు. మనసు స్వాధీనంలో అంటే శరీర జ్ఞాని యొక్క శరీరం నిలబెట్టడం కోసం, అది మాట్లాడటం కోసం ఆ శరీరం భగవంతుడు జ్ఞాని శరీరం ద్వారా పని చేస్తూ ఉంటాడు. అంచేత ఆ గాలి అక్కడ ఆపు చేశాడు అంతే, శరీరం నిలబడి ఉండటం కోసం. భగవంతుడు ఒకసారి సిద్ధ పురుషుల ద్వారా ప్రయత్నించి పని చేస్తూ ఉంటాడు, సిద్ధ పురుషుల ద్వారా జ్ఞానం బోధిస్తాడు, సిద్ధ పురుషుల ద్వారానే జ్ఞానం బోధిస్తాడు. అంటే సిద్ధ పురుషుల యొక్క ఆ గాలి అక్కడ నిలబెట్టి ఎందుకు ఇస్తా అంటే, ముక్కులో గాలి ఎందుకు నిలబెట్టి అక్కడ ప్రాణం పోలేదని గుర్తు కోసం, ఆ శరీరం అటు ఇటు తిరగటం కోసం ఆ గాలి అక్కడ నిలబెట్టి ఉంచాడు. కానీ వాడేమో అనుకోడు, వాడి గాలి ఎవడు ఆ శరీరంలో ఉన్నవాడు జ్ఞాని అని గాలి అని అనుకోడు. మీకు అర్థమవుతుందా, నేను గాలిని ఈ గాలి పోతే నేను చచ్చిపోతానని ఎవరైనా అనుకోడు. ఏం చెప్తాను, గాలి కాదు తన శరీరము కాదు, తన గాలి కాదు తన శరీరము కాదు, తను ఏది కాదో అది వాడికి తెలుస్తూ ఉంటుంది, తను ఏది కాదో వాడికి తెలుస్తూ ఉంటుంది. అంచేత గాలి పోతే నేను పోతున్నాను అనుకున్న వాడు జీవుడే కానీ దేవుడు కాదు. ఈ ముక్కులో గాలి పోతే నేను పోతాను అనుకున్నవాడు ప్రతి వాడు జీవుడే, దేవుడు అలా అనుకోడు, దేవుడు గాలి కాదు. ఇప్పుడు మన శరీరం చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటే గాలి బయటికి మేము చనిపోతున్నాం అనుకున్న వాడు జీవ లక్షణాలు అది జీవుడు. ఇంకోటి జీవ లక్షణాలు మన ఈశ్వరానుగ్రహం, ఆ గురువు యొక్క ప్రేమ వల్ల అకారణ గురువు యొక్క అకారణ ప్రేమ వల్ల జీవ లక్షణాలు పోవాలి. కానీ అది మన తెలివి చేతులలో పోవాలి, మన ప్రయత్నం చెయ్యాలి, మన ప్రయత్నం వల్ల పోవాలి. ఆ జీవ లక్షణాలు ఉన్నాయి చూశారు లోపల, ఈ ప్రకృతి గుణాలు ఆ జీవ లక్షణాలు, ప్రకృతి కళంకం, ప్రకృతి తాలూకు ఆ కళంకం అది ఈశ్వరుని దయవల్ల పోవాలి. కానీ గురువు యొక్క దయవల్ల అయిపోవాలి, కానీ కేవలం మన సాధన వల్ల అయిపోవు. స్వప్రయత్నం కళ పరిపక్వం ఈశ్వర కటాక్షం ఎవరింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీకు అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది, కంగారు పడకండి, మీకు అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది. ఎవరింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మన అన్నం తింటే మన అన్నం తింటున్నాం, తింటాం మనమే తింటున్నాం, అది ఎవరు అడిగిస్తున్నారు లోపల, జఠరాగ్ని ఆ ఎవరు అన్నాన్ని ఎవరు అడిగిస్తున్నారు? మీ పప్పు మీరు తిన్న పప్పు పప్పు రాలేదు, పప్పు జీర్ణం అయిపోతుంది రాపుడు. లోపల ఎవరు అరగదీస్తున్నారు? మీరు తిన్న అన్నాన్ని, కూరల్ని, సాంబారు, మిఠాయి, ఇంకోటి 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 అన్ని లోపల మీ శరీరం లోపల మీరు అరగదీసుకున్నారు. మీ శరీరంలో మీ జఠరాగ్ని అరగదీస్తాను. మీకు అర్థమవుతుందా? మీరు తన్న అన్నం అంతా జఠరాగ్ని ఎలాగైతే లయం చేసేస్తుందో మన బుద్ధిలో ఉన్న దోషాలని హరించేవాడు శ్రీహరి. ఆ జఠరాగ్ని లోపల పనిచేయటం లేదని కూడా మీరు అసలు ఆకలి రాదు మీకు అన్నం అయితేను కూడా. అదే శ్రీహరి. మన దోషాలను హరించేవాడే హరి. మనం తిన్న అన్నం జఠరాగ్ని ఎలా హరిస్తాందో అన్నాన్ని మన బుద్ధిలో దోషాలను హరించేవాడే శ్రీహరి. వాడే హరి. హరించేవాడు దోషాలను హరింపు చేసేవాడే హరి. కొంతమంది అదే చెప్పారు, కృష్ణుడు ఏమని చెప్పాడు, కృష్ణు నుంచి వాటర్ కన్నీడు, ఏదో మోక్షం కావాలో మోక్షం కావాలంటున్నావు అనుకుంటూ వచ్చేస్తుంది. మోక్షం వచ్చారు, మోక్షం వచ్చారు, ఏమొస్తుంది వల్ల ఏమవుతుంది, వాటర్ వాట్ కన్నీడు, వాట్ ఆల్స్ కన్నీడు, గడ్డి పరకు అవ్వదు మన వల్ల. కానీ అహంకారం ఉంది కాబట్టి ఏదైనా చేయగలం అనుకుంటున్నాం. మీకు అర్థమైతే మనం ఏమన్నా గడ్డి పరకు కదా. వాట్ ఆల్స్ కన్నీడు, లీవ్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర. నువ్వు ఎవ్రీథింగ్ తీసుకురా అంటే నేను అర్థం ఏంటి, నీకు చేతనైందల్లా భక్తి, నీకు చేతనైందల్లా భక్తి, నీకు భక్తి అంత మాత్రం చేయదు, ముక్తి ఇచ్చేది అది నా చేతిలో ఉంది. నీవు నీవు ముక్తి టు గాడ్. డూ యువర్ భక్తి, డూ యువర్ సాధన, డూ యువర్ డిస్క్రిమినేషన్ అంతే. అంతవరకు నువ్వు పనికి వస్తావు, దానికి మించి నువ్వు పనికి రావు. దానికి మించి నువ్వు పనికి రావు. నువ్వు భక్తిగా ఉండు, ముక్తి కూడా ముక్తి కూడా ముక్తి ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు వస్తుంది, అలా ఎప్పుడు వస్తుంది, ఉద్రేకపడకస్తుంది, అలా ఉద్రేకపడదు, ఎప్పుడు వచ్చేస్తుంది, ఎప్పుడు వచ్చేస్తుంది, అలా ఉద్రేక ఎమోషన్ గురవ్వదు. ఎమోషన్ గురైతే డివోషన్ పోతుంది. మనకి ఎమోషన్స్ పెరిగేది డివోషన్ ఎలా రాదు, కానీ మోషన్స్ అవుతాయి. సురేజ్ఞాలు పట్టుకుంటారు రోజు ఉద్రేకపడిపోతుంటే. మోషన్ మోషన్స్ పట్టుకుంటా కానీ డివోషన్, డివోషన్ పెరిగిందని సమ డివోషన్ పెరిగి ఎమోషన్ పెరిగితే మోషన్స్ పట్టుకుంటాయి, డివోషన్ పెరిగితే ఏమొస్తుంది, ముక్తి. అదేనా, అది ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి నేను చూసుకుంటాను. నీకు ముక్తి కూడా వదిలేదు. లీవ్ 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 లిబరేషన్, లీవ్ సాల్వేషన్ టు ఈశ్వర. నీకు భక్తిగా ఉన్న ఎంతవరకు, నీకు భక్తి చాలు, ముక్తి కూడా నీకేలా, అక్కడ కాదు. నువ్వు నీకు భక్తి అనేది సిన్సియర్గా ఉండలేదు చూసుకోను, అది మట్టికి అక్కడ రాజీ పడద్దు. నీకు భక్తి అది ముక్తి అనేది నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడే ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అది ఆయన చూసుకుంటాడు. లీవ్ ఎవ్రీథింగ్ ఒక ముక్తే కాదు, లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. మనం వీఆర్ ఆల్ షాడోస్, మైండ్ ఆల్సీ షాడో. అయితే కదా కొంతమంది వైఫ్, కొంతమంది భక్తులు మాకు ముక్తి వద్ది అని భక్తి చాలా అంటారు. ఏమి ముక్తి మా చేతిలో లేదు, ఏమో అసలు ఆ గొడవే మాకు వద్ది, భక్తి చాలు అంటారు. అంటే మనం ముక్తి గొడవలోకి వెళ్ళొద్దు, భక్తిని పోషించుకుంటే చాలు. అది సరిగ్గా పోషించుకుంటున్నానే చూసుకోవాలి. అది మీరు నేర్చుకోవాల్సింది ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు. ఆ ఈశ్వరుడు శ్రీహరి పాదాల యందు మన మనస్సు సరిగ్గా నిలబడి ఉంటుందో చూసుకోవాలి. కానీ ఇది నిలబడి ఉంటుందో లేదో చూసుకోవడం మానేసి ముక్తి ముక్తి అంటే అది రాదు. అది నీ సంబంధి, నీకు సంబంధం లేని పని, నీ చేతిలో లేని పని. వాట్ కెన్ యూ డూ, వాట్ ఎల్స్ కెన్ యూ డూ, లీవ్ ఎవరిథింగ్. నాట్ ఓన్లీ లిబరేషన్, నాట్ ఓన్లీ సాల్వేషన్, లీవ్ ఎవరి ప్రతి చిన్న విషయం కూడా, లీవ్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర. వియత రాగ భయ క్రోధ ఈ మూడు విడిచిపెట్టమన్నాడు. మూడు భగవద్గీతలో మూడు విడిచిపెట్టమన్నాడు, మూడు పట్టుకోమన్నాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? మూడు విడిచిపెట్టమన్నాడు, మూడు పట్టుకోమన్నాడు. ఏం పట్టుకోమన్నాడు? యజ్ఞ దాన తపస్సు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే తపస్సు చెయ్యాలంటే ఎస్కేపిజం చూస్తారు, పది పారిపోవడానికి చూస్తున్నారు అందరూ. తపస్సు చెయ్యాలంటే అరుణాచలం పారిపోదాం, కాశీ పారిపోదాం, రామేశ్వరం పారిపోదాం అనుకుంటున్నారు. అంటే ఇంట్లోకి తపస్సు చేయకుండా ఎగ్గొట్టానికి. ఇదే శనీశ్వరుడు అంటే. ఇది శనీశ్వరుడు మనం పట్టుకున్నాడు, మాది పట్టుకోవడం తెలియదు మనకు. నువ్వు పట్టుకోండి, నేను పట్టుకున్నాడు చెప్పుతున్నాడు, నేను పట్టుకున్నాను కదా. నువ్వు ఏమనుకుంటున్నావు? అరుణాచలం పారిపోవాలి, కాశీ పారిపోవాలి, రామేశ్వరం పారిపోవాలి, తత్వత పారిపోవాలి. అంటే ఈ తపస్సు ఇంటికాడ కూడా చేసుకోవచ్చు, జపజ్ఞానములు ఇంటికాడ చేసుకోవచ్చు అని బుద్ధి మానేసి ఆ బుద్ధి పోగొట్టేసి, అంటే అక్కడ చేసుకుందాం ఎక్కడ చేసుకుందాం అంటే ఈ చేతిలో ఉన్న కాలాన్ని పాడు చేస్తున్నాడు. ఈ శనిగాడు చేసే పని నేను పట్టుకుంటానని చెప్పడు, పట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఇప్పుడు కాశీలో ఎక్కువ రోజులు ఉంటున్నాం, ఇంటికాడ ఎక్కువ రోజులు ఉంటున్నాం, ఇంటికాడ కూడా తపస్సు. తపస్సు అంటే ఏంటి? తపస్సు దేనితో చేస్తారు? ఏమైనా కోలాటమా, లేకపోతే కత్తిలా, కటారులా, తుపాకులా? తపస్సు దేనితో చేస్తారు అసలు? తపస్సు మూడు ఆటలతో చేస్తారు. ఒకటి శరీరం, రెండు మాట, మూడు మనస్సు. తపస్సు తపస్సు అంటే ఎక్కడికో పారిపోవటం కాదు. ఒకటి శరీరం, రెండు వాక్కు, మూడు మనస్సు. ఈ మూడాట్లు చేత చేసేదే తపస్సు. మూడాట్లతో చేసేదే తపస్సు. శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలను మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. మాట, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు. మాట్లాడేది మనం ఇతరులకి ప్రియంగా ఉండాలి కానీ అప్రియంగా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? మృదువుగా ఉండాలి కానీ కఠోరంగా ఉండకూడదు. మీరు ఏదో మాట మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ మీ బ్రెయిన్లో నేను మీకు ఏదో మాట మీ బ్రెయిన్ నేను మాట్లాడే మాట వల్ల మీ మెదడులో స్పష్టత రాదనుకోండి, ఆ పొరపాటు మీది కాదు నాది కాదు. అంటే నా మాటలో క్లారిటీ లేదు. నా మాటలో ఆరు నాలుగు పది, అది ఎంత క్లారిటీలో ఉందో నేను చెప్పే సబ్జెక్టు కూడా అంత క్లారిటీగా ఉంటేనే మీ మెదడు క్లారిటీ వస్తుంది, కానీ లేకపోతే రాదు. అది మాటతో చేసే తపస్సు. ఇంకోటి, శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని బట్టలు ఈ చిటికిని వెళ్ళిపోయేలా పట్టుకున్నాడు. మోస్ట్ ఈజీ కాదు, బట్టల వేలు కాదు, చిటికిని చివరి వేలు, చిటికిని వేలు అంటారు అమ్మ, దీన్ని ఇలా పట్టుకున్నాడు. మొత్తం అంత చేతితో అంతరంతో కాదు ఈ చిటికి, చాలా ఈజీగా పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? ఏదో కష్టపడిపోతున్నాను కష్టపడిపోయింది. కృష్ణుడు చిటికిని వెళ్ళతోటి గోవర్ధన కొండను, గోవర్ధన గిరిని ఎత్తిపెట్టాడు. మీకు సబ్జెక్ట్లో మీ బుద్ధికి స్పష్టత వస్తుంది, అంత తేలిగ్గా మీరు సాధన చేయగలరు. మంచినీళ్ళు తాగటం ఎంత తేలుకు, మీకు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగటం ఎంత తేలుకు, అంత తేలిగ్గా మీకు మీరు సాధన చేయగలరు. ఎప్పుడు? మీ బుద్ధికి స్పష్టత వస్తే. ఆ బుద్ధికి స్పష్టత తీసుకొచ్చేది వాక్కు, అది వాక్కుతో చేసే తపస్సు. మీకు సబ్జెక్ట్ చెప్తే నేను సరిపోదు, ప్రియంగా చెప్పాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సబ్జెక్ట్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో చూసుకోవాలి, అది మీకు ఎంతవరకు అర్థమవుతుందో చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది, అప్పుడు మీకేమవుతుంది? సబ్జెక్టు పట్ల అవగాహన వస్తే సాధన తేలిగ్గా ఉంటుంది. సబ్జెక్టు పట్ల అవగాహన లేదనుకోండి, సాధన చాలా కష్టంగా ఉంటుంది, చేసినా ఫలించదు. ఒకటి మనస్సు. మనస్సు ఎప్పుడు పవిత్రంగా నిలబెట్టుకోవాలి. మనకి ఇటు నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరా నుంచి, దక్షిణానికి నాలుగు దిక్కులు, ఎటు నుంచి వచ్చిన మంచి తలంపులు వచ్చేలా చూసుకోవాలి, మంచి సంకల్పాలు వచ్చేలా చూసుకోవాలి, మంచి ఆలోచనలు వచ్చి చూసుకోవాలి. నీకు అర్థమవుతుందే? ఆ తలంపులు ఎటువంటి తలంపులు వస్తాయో మనం చూసుకుని మనల్ని పవిత్రం చేసే, మన మనస్సును పవిత్రం చేసే తలంపులు వస్తా అంటే అది మనస్సుతోడు చేసే తపస్సు. శారీరక తపస్సు, వాక్కు తపస్సు, ఇది ఇంటికాడు కూడా చేసుకోవచ్చు అని తెలియకుండా ఆ శనిగాడు ఏం చేస్తున్నాడంటే మనం ఇంటికాడు చేయలేకుండా వెళ్ళిపో, అరుణాచలం వెళ్ళిపో, కాశీ వెళ్ళిపో, రామేశ్వరం వెళ్ళిపో, చచ్చిపోయి వైకుంఠం గెలుపు, వైకుంఠం ఏముంది ఇక్కడ పుణ్యం ఏమి ఒక్క తను తనుతారు వచ్చి కాపాడంలో పడాలి. వైకుంఠానికి వెళ్ళిపోదని ఎల్లి నుంచి అంచేపు ఉన్నేస్తారు, అక్కడ ఏదో కొన్ని మన పుణ్య బలాన్ని బట్టి ఉండనిస్తారు, అక్కడ ఒక్క తల్లి తల్లితారు వచ్చి సరిగ్గా కాపాడంలో పడతారు. ఇవన్నీ టెంపరీ టిక్కెట్లు. పుణ్యం కూడా అనుభవిస్తే పోతుంది, పాపం కూడా అనుభవిస్తే పోతుంది, రెండు ఉండవు. అక్కడ ఆగొద్దు అంటారు భగవానుడు. ఈ టెంపరీ గొడవలో నువ్వు నిలబడొద్దు. ఏం హై అండ్ ఏం అడిగి హైయెస్ట్ జ్ఞానమే అక్కడ పట్టుకో. జ్ఞానం దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టుకో. ఈ టెంపరీ గొడవల దగ్గర ఎక్కడ ఆగొద్దు అని మనల్ని శనిగా శివుణ్ణి పట్టుకున్నాడు, మనల్ని పట్టుకోలేడా? శనిగా నీ శివుడు అన్నాడు, నువ్వు మా అబ్బాయి రా, నువ్వు నువ్వు నన్ను అక్కడ పట్టుకోవాలంటే పట్టుకుంటానండి అన్నాడు. నువ్వు నా కొడుకువు, నువ్వు నన్ను ఎలా పట్టుకుంటారంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. ఆడు కూడా ఎందుకు మననే పట్టుకున్నాడు? ఇప్పుడు తెలుస్తుంది కదా, సాధన చేసుకోవాలంటే కాశీ వెళ్ళిపోవాలి, సాధన చేసుకోవాలంటే గుళ్ళోకి వెళ్ళిపోవాలి, సాధన చేసుకోవాలంటే రామేశ్వరం వెళ్ళిపోవాలి. ఎగ్గొట్టం కోసం చేసే పనులు. దీన్ని ఇంగ్లీష్లో ఎస్కేప్ ఇవ్వమంటారు. ఏమంటారు? ఎస్కేప్. ఎలాగైనా తప్పుకోవడం చూడటం, ఏ రకంగా తప్పుకోవటం అంటే మన ఇంటికాడ చేసుకుంటే సరిగ్గా సాగటం లేదు, అరుణాచలం అయితే బాగా సాగుతుంది అనుకుంటా అనుకుంటుంది. అది శనిగాడు. ఇంటికాడు కూడా మన అరుణాచలంలో ఏ తపస్సు చేస్తున్నావు, కాశీలో ఏ తపస్సు చేస్తున్నావు, ఇంటికాడు కూడా చేసుకోవచ్చు. కానీ ఇంటికాడ చేసి ఆ శనిగాడు మనం పట్టుకున్నాడు కదా, ఆ పాప బుద్ధి మనం పట్టుకుంది కదా, శనిగాడు ఊగిస్తున్నాడు మనల్ని, ఇంటికాడు చేసుకోవచ్చు అనే బుద్ధి మనకు రాని ఉంటలేదు. వాడే శనిగాడు. శివుణ్ణి ఏడిపించినాడు మనం ఎంత వ్యక్తంగాడికి, శివుణ్ణి త్వరలో గెంటించాడు. ఆ శివుడు అన్నాడు త్వరలో ఏ ఆయన చేశారో అన్నాడు, నేను చేసి మళ్ళీ త్వరలో దాక్కున్నా అన్నాడు. నీకు త్వరగా గతేంటరా, నువ్వు పరమేశ్వరుడు, నేను చేశాను అంతకే త్వరలో దాక్కున్నావు. ఆ శని ప్రభావం వల్ల ఇంటికాడ ఏం చేయలేము, వెళ్ళిపోదాం, అరుణాచలం వెళ్ళిపోదాం, కాశీ వెళ్ళిపోదాం, రామేశ్వరం వెళ్ళిపోదాం. అది ఎక్కడో చూడు పారిపోవటం. శనిగాడు పట్టుకున్నాడు మనల్ని. మనం కాశీలో ఎక్కువ రోజులు ఉంటాం, ఇంటికాడ ఎక్కువ రోజులు ఉంటాం, ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ చేసుకుని ఇంటికాడ చేసుకుని బాగుపడవచ్చు. ఆ ఇంటికాడ చే ఎక్కువ టైం ఇంటికాడ అది బాగుపడకుండా మన శనిగాడు పట్టుకున్నాడు. మనం కాశీలో ఉండే టైం ఎక్కువ, ఇంటికాడ ఉండే టైం ఎక్కువ. కాశీలో తపస్సు చేసి అంటే ఇంటికాడ చేయొచ్చు, మీకు చూడాలంటే చూసి రావచ్చు అంటే వేరే విషయం. కానీ ఇంటికాడ కూడా మనం సాధన చేసి తరించవచ్చు అని గుర్తు కనుక రాని ఒక అడే శనిగాడు. కాశీ వెళ్ళిపో, ఎక్కడ పారిపో, ఎక్కడ పారిపోతుంది, ఎక్కడ పారిపోయింది, మీ మనస్సు వచ్చేస్తుంది కదా మీకు కూడానే. అక్కర్లేదని చచ్చిపోయిన తర్వాత ఈ మనస్సు కూడా, ఈ శనిగాడు కూడా వదిలేండి. ఆడు చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చేస్తాడు. ఈ మనస్సు శరీరాన్ని శరీరాన్ని కాయ చేస్తాడండి. శరీరాన్ని కాయ చేసాక ఈ మనస్సు కూడా వచ్చేస్తాడు, ఎక్కడికి వెళ్ళి దగ్గర కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు ఎందుకే ఈ శనిగారు ఏం చేస్తాడు, మనల్ని ఇంటికాడు చేసుకోవాలి, ఇంటికాడు చేసుకుంటాం, చేసుకోవాలేమన్న భావం తీసుకొచ్చేస్తాడు. ఆడి శనిగాడు అది తపస్సు అంటే కోలాటం కాదు, కోలాటమా యుద్ధాలు అవి. తపస్సు అంటే ఏంటి, మూడు ఆటలతో చేస్తారు తపస్సు. ఏంటంటే శరీరంతో చేస్తారు, మాటతో చేస్తారు, మనస్సుతో చేస్తారు. ఆ మన మూడు ఆటలతో చేసేదే తపస్సు. చేసి అంటే ఈ మూడు ఆటలతో చేసేది మనం బాగుపడినా ఈ మూడే కారణం, పాడైపోయినా ఈ మూడే కారణం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మూడు ఏమో మూడు మూడు పట్టుకోమన్నాడు కృష్ణుడు. ప్రాణం పోయే వరకు పట్టుకోమన్నాడు, నీ ముక్కులోని గాలి బయటకు వచ్చే వరకు పట్టుకోమన్నాడు. మూడు యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞ భావన, యజ్ఞ పని చేసేటప్పుడు యజ్ఞ భావనతో చెయ్యాలి. మన డ్యూటీ మనం చేసి వదిలే తగులుకోకూడదు. అక్కడ మనం ఆలకు ఉపకారం చేసి, ఏలకు ఉపకారం చేసి ఉంటే మనం వచ్చి తగులుకుంటా గొడవలను. మన డ్యూటీ మనం చేసి వదిలేయటం. అది బాగుపడతాడో పాడైపోతాడో కూడా మనకు అనవసరం. మన డ్యూటీ ఇప్పుడు మీ పిల్లలను చదివిస్తున్నారు, అంతవరకు మీరు చేసి తర్వాత వాళ్ళు బాగుపడతా వాళ్ళ కర్మ మీరు చేసుకుని తర్వాత వాళ్ళు బాగుపడవచ్చు, పాడైపోవచ్చు. చదివి చదివి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చదివి చదివి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. నెలకు 50,000 జీతం తెచ్చుకుని చివరి వారంలో అప్పులు చేస్తారు. ఈ లోపల తాగుడికి పేకాటికి డబ్బంతా ఖర్చు పెట్టేసి 50,000 రూపాయలు జీతగాళ్ళు చివరి వారంలో చిల్లర కొట్టుల్లో కొబ్బరి నూనెకి మంచి నూనెకి బెల్లానికి అప్పులు చేసి ఉద్యోగులు ఉన్నారు. మీరు చదివించాలంటే చదివిస్తారు, తర్వాత అది బాగుపడతారు. అలాగే ఇక్కడ చెప్పేది మీ డ్యూటీ మీరు చేయను అంతవరకే. ఆ శరీరాలను మీరు కన్నారు కానీ ఆ కర్మను మీరు కనలేదు. చదువుకుని బాధపడిన వాళ్ళు ఉన్నారు, చదువుకుని శుభ్రంగా పాడైపోయిన ఉన్నారు జతల బట్టి. అంటే డూ యువర్ డ్యూటీ. వాళ్ళు బాగుపడతారు లేదా కాదు, మీ చేతిలో ధర్మం మాటకు చదువు చెప్పించను అంతవరకు మీరు చేసేది. డూ యువర్ డ్యూటీ, నేను ఎవరిచ్చిన దగ్గర అలా కాదు. నేను పొడి చేస్తానంటే వాట్ ఎల్స్ కన్, నేను పొడి చేస్తాను, బిగించేస్తాను, ఆన్ చంపేస్తాను, ఇంటి వాట్ ఎల్స్ కన్ యూ, వాట్ కెన్ యూ డూ, వాట్ ఎల్స్ కన్ యూ డూ. ఏం చేస్తారు నువ్వు చేసేది ఏంటి? నా మాట నువ్వు వినమనుకో, ఏం ఏం చేస్తావు చెప్పు, నీ వల్ల ఏమీ అవ్వదు. వాట్ కెన్ యూ డూ, వాట్ ఎల్స్ కెన్ యూ డూ. నేను పొడి చేస్తానంటే ఏం పొడుస్తావు, ఎక్కడ పొడుస్తావు? ఆ శివుడు దాక్కున్నట్టు త్వరలో దాక్కోవచ్చు. ఒకవేళ నా మాట వినవనుకో, నీకు పాడవపోవటమే గతి, అంతకంటే ఇంకా ఆస్కారం లేదు. ఒకవేళ నేను చెప్పిన మాట నీకు వినవనుకో, నీకు ఆ పుణ్యబలం లేకపోతే నేను చెప్పిన మాట వినవు. నేను చెప్పిన మాట నీకు విషయం కింద కనిపిస్తుంది. పుణ్యబలం లేనప్పుడు, నీకు పుణ్యబలం లేనప్పుడు, సాధనా బలం లేనప్పుడు, సంస్కార బలం లేనప్పుడు నేను చెప్పిన మాట నీకు ఆనందంలా కనిపిస్తుంది. ఒకవేళ చెప్పిన మాట వినవనుకో, నువ్వు పాడైపోతే చివరికి మిగిలేదు. ఇంకా కనెక్షన్ కాదు, డిస్ట్రక్షన్ ప్రారంభమవుతుంది. నేను చెప్పిన మాట వింటే నువ్వు కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుంది. నేను చెప్పిన మాట వినవనుకో, ఇంక కన్స్ట్రక్షన్ లేదు, డిస్ట్రక్షనే. మూలంతో సహా పాడైపోతుంది. డబ్బు ఎక్కువ పాడైపోయిన అనేక మంది ఉన్నారు. డబ్బు 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 అంటాం, డబ్బు ఎక్కువైతే పాడైపోయిన అనేక మంది ఉన్నారు. వివేకానంద గారికి స్టూడెంట్ ఇచ్చాడు, అతను బాంబేలో ఉండదా. నేను ఎలాగో ఎంఏ చదివానన్నాడు, ఎంఏ ఇంగ్లీష్ సాహిత్యం చదివాని ఏదో చెప్పాడు. అసలు మామూలుగా చూడటానికి వచ్చి చెప్పాడు. ఎంఏ అంటే దినపట్టు, బిఏ అంటే బొబ్బట్టును. అడిగి ఎంఏ చదివాడు. ఎంఏ చదివితే వివేకానంద అంటే ఆడు ఇదే జీవితం అనుకుంటున్నాడు. ఆడు చదువుకున్నాడు మంచిదే, కానీ ఆడు ఏమనుకుంటున్నాడో ఇదే జీవితం అనుకున్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు, వాట్ నెక్స్ట్ అన్నాడు. ఎన్నో అయిపోయింది, నీకు తర్వాత ఏం చేస్తావంటే చాకరీ సంపాదించుకుంటా అన్నాడు. చాకరీ, చాకరీ అంటే ఉద్యోగం, చాకరీ అంటే ఏంటి, ఉద్యోగం సంపాదించుకుంటా. వాట్ నెక్స్ట్ అంటాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు, పిల్లలకి అంటా అన్నాడు. నీకు అర్థమవుతుందా, వాట్ నెక్స్ట్ అన్నాడు. వాట్ నెక్స్ట్ అంటే సంపాదించుకుంటాను సంపాదించుకుంటా అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు, ముసలమాన్ అయిపోతా అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు, ఇంకాడికి ఏం చేసి చచ్చిపోతాను అన్నాడు. వాడికి ఇంకేం చేయలేదు, ఏమన్నాడు, చచ్చిపోతాను అంటున్నావు. ఇదేంట్రా, ఎంఏ చదివావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలను కన్నావు, చాకరీ చేసావు, డబ్బు సంపాదించుకున్నావు, ఉద్యోగాలు ఇవన్నీ చచ్చిపో, ఈ పనులన్నీ చచ్చిపోవడానికి చేస్తున్నావు అని అడిగాడు. దేనికోసం నువ్వు ఎందుకు పుట్టావు, చచ్చిపోవడానికి పుట్టావా, చచ్చిపోవడానికి ఉద్యోగం, చచ్చిపోవడమే డబ్బు సంపాదించి పెళ్లి చేసుకోవడం, చచ్చిపోవడానికి పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు. వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటే వాడికి ఆఖరి పాపం ఏం చేయలేక చచ్చిపోతాను ఇంకన్నాడు. ఏం చేస్తాడు, చచ్చిపోతాడు అంటే వలకాట్లోకి వెళ్తాడు కానీ ఈ గొడవలు అన్నీ అడిగాడు. అంటే ఎంఏ చదివి చచ్చిపోవడానికే, ఇంకా నీ జీవితంలో గమ్యం లేదా, ఇంకా గోల్ లేదా, డెస్టినేషన్ లేదా, ఎంఏ చదువుకుని చచ్చిపోతావా, ఎంఏ చదువుకుని చచ్చిపోయి పెళ్లి చేసుకుని చచ్చిపోతావా, పిల్లలు కూడా కలిసి చచ్చిపోతావాడి, వాళ్ళందరూ కలిసి నేను వాళ్ళకాలంలో తీసుకెళ్తాను. పిల్లలు కూడా కనీ చచ్చిపోయి వీళ్ళందరూ దీన్ని వాళ్ళకాలంలో తీసుకెళ్ళిపోయి, ఇదే నీ పని. ఇంకో పని లేదా నీకు, ఎనిమలిస్ లైఫ్ ఇది ఆల్వేజ్ మెజరబుల్ లైఫ్. అప్పుడు ఈ వాక్యం చెప్పాడు, నేను ఎనిమలిస్ లైఫ్ ఇది ఆల్వేజ్. నీకు అసలు ఏం లేదు, ఈ జీవితంలో ఏది పొందాలో నీకు తెలియటం లేదు, నీకు ఏది శ్రేష్ట నీకు తెలియటం లేదు. నేను ఎనిమలిస్ లైఫ్ ఇది ఆల్వేజ్ మెజరబుల్ లైఫ్. ఆన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ విల్ డిపెండ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నీ ఎయిమ్ని బట్టే, నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్న దాన్ని బట్టే నీ జీవితంలో క్వాలిటీ పెరుగుతుంది. ఆ లక్ష్యం లేనప్పుడు క్వాలిటీ కూడా పెరగదు. నీ లక్ష్యం ఉన్నతంగా ఉంటే నీ జీవితం యొక్క క్వాలిటీ పెరుగుతుంది. నీకు ఒక లక్ష్యం లేదనుకో, క్వాలిటీ జీవితంలో నువ్వు ప్రయత్నం చేసినా క్వాలిటీ పెరగదు. నువ్వు అందరి బతికినా నీకు గుణం రాదు. ఉద్యోగం చేస్తానంటున్నావు, డబ్బు సంపాదిస్తానంటున్నావు, పెళ్లి అని బాగా ఎందుకు అని చచ్చిపోవడానికి, చచ్చిపోతావా. డబ్బు సంపాదించి సంపాదించి చచ్చిపోతావా, చచ్చిపోవడానికి సంపాదిస్తున్నావు ఇదంతానే. నీకు గోల్ లేదు అసలు, డెస్టినేషన్ లేదా, ఎయిమ్ లేదా, నీకు చూపు కనపడటం లేదేమని. పాపం ఆడేం చేస్తాడు, ఇంకా ఆఖరి చచ్చిపోవడం కదా పని, మనం చేసే పని అదే పని కదా. అంటే నీ జీవితానికి గమ్యం లేదని చెప్పడం కోసం ఇది చెప్పాడు. నువ్వు బతుకుతున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, సంపాదించి, కానీ నీ జీవితానికి గమ్యం లేదు, అసలు డెస్టినేషన్ లేకుండా బతుకుతున్నావు నువ్వు. కొంతమంది అంతా ఉంటారు చూడండి, బుద్ధి లేకుండా బతుకుతున్నారని, కొంతమంది అంతా ఉంటారు మీరు బతుకుతున్నారు కానీ బుద్ధి లేకుండా బతుకుతున్నారు. అంటే స్వామి ఈ డైరెక్షన్ అక్కడికి ఇచ్చాడు. ఏ పని చేసినా యజ్ఞం, దాన, తపస్సు. యజ్ఞం అంటే కర్మ నిష్కామంగా చేయాలి. నిష్కామంగా చేయటమే కాదు, కర్మని నిర్మలంగా చేయాలి. కర్మను నిష్కామంగా చేస్తే సరిపోదు, నిర్మలంగా చేయాలి. యజ్ఞభావంతో చెయ్యాలి. ఆ యజ్ఞభావం అంటే ఫలకాంక్ష లేకుండా చెయ్యాలి. యజ్ఞభావం అంటే ధ్యానం చేసేవాడికంటే భజన చేసేవాడికంటే జపం చేసేవాడికంటే కర్మఫలోత్సాహం ఉన్నతులు అన్నాడు దేవతలు. ఇంకేంటంటే కష్టపడి పనిచేసి వచ్చిన ఫలితాన్ని త్యాగం చేయడం చాలా కష్టం. మనం తినేద్దాం అనుకుంటాడు, అది ఫలితం వచ్చే వరకు త్యాగం చేద్దాం త్యాగం చేద్దాం అనుకున్నా వచ్చాక తినేద్దాం అనుకుంటాడు. రామకృష్ణ పరమహంస గారు ఒకటని వారు గీతా గీతా గీత అని తిరగలేమన్నారు. త్యాగి 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 అని వస్తుంది గీతా గీతా గీత అని తిరగలేమన్నారు అక్షరాలు. అంటే త్యాగి కాని వాడికి గీత ఎన్నిసార్లు చదివినా అర్థం కాదని, త్యాగి కాని వాడికి గీత నువ్వు కోటిసార్లు చదివినా గీత నీకు అర్థం కాదు. అంటే ఫలకాంక్ష లేకుండా పనిచేసేది యజ్ఞం. యజ్ఞ దాన తపస్సు, యజ్ఞ దాన తపస్సు. అది శంకరాచార్య వారు చెప్పారు, గీతని సహస్రనామాలను పారాయణం చేసుకో, గోవిందుని ధ్యానం చేసుకో, నీకు కలిగి ఉంటే ఇబ్బంది పడే వాళ్ళకి సహాయ సహకారములు అందించుకో, గంగా జలం దొరికితే కొంచెం తాగు. నీకు అర్థమవుతుంది అది కలిగి ఉంటే. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ ఇంట్లో మీ అమ్మాయికి 10 రూపాయలు అది ఏదో త్యాగం చేసాం అనుకోరు మీరు, మామూలు ఇతరులకు ఇచ్చింది కూడా అలా ఉండాలి. అంటే దానం అంటే అర్థం ఏంటంటే ఇచ్చేవాడు ఇచ్చేవాడు సుఖపడాలి, పుచ్చుకునేవాడు సుఖపడాలి. కొంతమంది ఇచ్చేసి ఏడుస్తూ ఉంటారు, అది పనికి రాదు. ఇచ్చినవాడు శాంతిగా ఇవ్వాలి, ఇచ్చినవాడు శాంతిగా ఉండడం అనుకోండి, తీసుకున్నవాడు సుఖపడ్డు వాడు అశాంతిలో మిగులుతాడు. ఇచ్చినవాడు శాంతి ఉంటే తీసుకున్నవాడు శాంతిగా ఉంటాడు, ఇచ్చినవాడు సుఖంగా ఉంటే తీసుకున్నవాడు సుఖంగా ఉండాలి. ఇవన్నీ సుఖంగా శాంతిగా ఆనందంగా దొరకాలి, కానీ అశాంతిగా దాన ధర్మాలు చెయ్యొద్దు అన్నాడు కృష్ణుడు. ఏదో పడేసామండి, ఏదో పీక్కి తిన్నారండి, ఏదో పడేసామండి, మా ప్రాణం తీసేశారండి, అందుకు ఇచ్చామండి. నేను విశాఖపట్నంలో ఎవరితో మాట్లాడుతున్నాను, ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ ఆ ఇంట్లో ఆ ఫోన్ నాది కదా, ఆ ఇంటికి ఎవరికి ఫోన్ ఇస్తే ఫోన్ పక్కన కూర్చుంటే చెవి దగ్గర పెట్టాను. మీరు ఎవరంటే పలాన వారు మాట్లాడుతున్నామండి వారు అన్నారు. ఏమంటే పలాని వారు మీతో మాట్లాడుతున్నారంటే పలాని వారు మీతో మాట్లాడుతున్నారు ఫోన్ దగ్గర రమ్మంటున్నారంటే ఆయన అన్నారు నేను లేనని చెప్పాను. లేనని చెప్పమంటే ఏమో ఆయనకి లేనండి చెప్పమంటే అడిగి ఆ ఫోన్ చేసేవాడు గారికి ఏం పని లేదని రోజు సందారు అడుగుతా ఉంటాడు ఫోన్ పెట్టింది అన్నాడు. ఆడికి ఇంకో పని లేదు సందారు అడుగుతూ ఫోన్ పెట్టాడు. తర్వాత ఏమన్నారు ఏమో అనుకోకుండా మీ చేత అబద్ధాలు చెప్పించామన్నారు. అది మీరు ఇచ్చేటప్పుడు కూడా శాంతంగా ఇవ్వాలి. శాంతం లేనప్పుడు అనవసరం ఇవ్వించాడు సుఖపడ్డు. మీరు ఎవరికి ఇస్తాడు సుఖపడ్డు? ఆ విశాఖపట్నం వాళ్ళు అలా అంటంలో తప్పు నిధులైనది రాజకీయం గొడవలు. ఆ అడిగిన వాడు రాజకీయం చందాలు అది అది ఇందులో మళ్ళీ అది ఏదో అపవిత్రం కాదు. వాడు అలా అన్నాడు ఇంట్లో లేనని చెప్పాడు, ఏం అలా చెప్పినవాడు మంచివాడు. అది రాజకీయ మనుషులు ఎవడంటే రాజకీయ నాయకుడే, ఇంకా అడిగి పని లేదు అది సందారంగా గొడవ అనే ఉద్దేశం మీద ప్రభులు పెట్టేమన్నాడు. కానీ చెడ్డ ఉద్దేశం కాదు, ఆ గొడవ ఇక్కడ తీసుకురావద్దు మీరు. అంటే మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ నువ్వు దానం ఏదైనా చేసే నువ్వు సుఖపడాలి, నువ్వు సుఖంగా ఇస్తే వాడు తీసుకున్నాడు సుఖపడతాడు, లేకపోతే సుఖపడతాడు. నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. దీని యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే నీ కుడి చేయి చేసే పని ఎడం చేయికి తెలియకూడదు. యేసుక్రీస్తు బైబిల్లో ఏం చెప్పాడంటే నీ కుడి చేయి చేసే పని ఎడం చేయికి చేయకూడదు. ఈ కుడి చేసే పని ఎవరి చేతికి తెలియకూడదు. మట్లపాలెంలో పూర్వం మా చుట్టాలు ఉండేవారు. ఆ యజమాని రాలు అబల సంతోషం మనిషి ఎవరు మీకు అర్థం అవుతుందా? అయ్యా అది అవరు సంతోషం. ఆ చుట్టం వస్తే నాలుగైదు రకాల వండే సూర్యుడు వాడు ఏదో చుట్టం వస్తే వాడికి అది సంతోషం. వాడికి కొంతమంది చుట్టం వస్తే బీచిపోతే వాళ్ళకి ప్రాణం పోతుంది అనిపిస్తుంది, చాకరీ చేయలేక అలా బీచిపోతారు, ఒక ప్రాణం పోతున్నాం అనుకుంటారు. అది చాకరీ చేయలేక పాపం. ఆ అమాయకురాలు మా మట్లపాల అమాయకురాలు ఆవిడ ఏం చేశారంటే ఏదో నాలుగు మూడు వండేసేవారు, వండేసి అక్కడ కూర్చొని అబ్బాయి ఏం చేస్తున్నావు, మీ పంట బాగుందా, దాడవ పంట బాగుంది, ఏది పంటలు బాగున్నాయి, అందరు బాగున్నారు, వాళ్ళు బాగున్నాయి, అది బాగున్నాయి, మా పరాకం పెట్టి నోట్లో గూరి పెట్టేసేవారు. మా వద్దని బాబంటే మనం వద్దంటున్నాము నోట్లు తెలమల వరకు కాదు, వద్దని వద్దంటే నోట్లు పెట్టేసుకోవాలి. నోట్లో మామూలుగా పెట్టడం కాదు, ఏంటి అది ఇది ఎలాగ తిన్న, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, పెచ్చోడు ఎలా ఉంది, వ్యవసాయం బాగుందా, రోజు చూసుకుంటున్నారు, పొలం నడుపుతున్నారు లేదా, నిగిరి పెట్టుకుంటున్నావు లేదు అని ఆ గారి ఏది నోట్లో పెట్టేసుకోవాలి. మన పరాగ్గా ఉండడం చూసి ఆ నోట్లు మాట మాట పాట మధ్యలో నోట్లు పెట్టేస్తున్నాం. మనం ఊసేస్తేలాగా అంత ప్రేమగా పెట్టినోడు మింగేయటం, మనం మింగేయటం వాడు పెట్టేయటం అలా ఉండాలి. దాని ఆవిడ కట్టడం మనం వెంగటం. తపస్సు అంటే చెప్పేశాను కదా, ఆ శనిగారు పట్టుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోతే ఇక్కడ కుదరటలేదు అనుకుంటాడు, అక్కడ చేయి వెళ్ళి ఇక్కడ ఇక్కడ చెలగొడతాడు, అక్కడ చెలగొడతానికి ఈ ప్రయాణం. ఆ కాశీ వెళ్ళాక ఏదో తింటారో అక్కడ నుంచి కడుపు నొప్పి వస్తుంది, అయ్యో కడుపు నొప్పి లేకపోతే చేసేది కడుపు నొప్పి పట్టుకుని ఇంకా సాధన వదిలేద్దాం, ఏదో బజార్ గడ్డి ఏదో తింటాం, కాశీ వెళ్ళి ఊరుకుంటాం, ఏదో గడ్డి తింటాం, అక్కడి నుంచి ఏదో కడుపు నొప్పి ప్రారంభం అవుతుంది, మీకు అర్థమవుతుంది, అక్కడి నుంచి ఎమీ కడుపు నొప్పి రాగానే ఎమీబీఎస్ వచ్చేస్తుంది, అయ్యో ఏదో కడుపు నొప్పి వచ్చింది లేకపోతే సాధన చేసుకుందాం, కడుపు నొప్పి వచ్చింది కదా ఇంకా సాధన మానేస్తాం, ఇక్కడ మానేస్తాం అక్కడ మానేస్తాం, చివరికి ప్రయాణం వాళ్ళ కాళ్ళు. ది డెడ్ బాడీ వాజ్ టేకెన్ టు బరియల్ గ్రౌండ్ ఇన్ ఎ గ్రేట్ ప్రొసెషన్. పెద్ద అప్పుడు ఆ శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు, ఈ సాధారణమైన శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇట్ వాజ్ బీయింగ్ టేకెన్ ఇన్ ఎ గ్రేట్ ప్రొసెషన్. ఈ నాయకులు చచ్చిపోయినప్పుడు ఆడు ఎలాగైనా నరకానికి వెళ్తారని ఏదో ఖాళీ ఖాళీ నూనెలు పడేస్తారని ఆ నాయకుని ఇప్పుడు వల్లకాడులోకి ఇటు బీయింగ్ టేకెన్ ఇన్ గ్రేట్ ప్రొసెషన్ అని చెప్తారు పేపర్లు. ఆడు పెద్ద ఊరేగింపుకి వెళుతున్నాడు వెనకాల చోండ్రల ప్రొసెషన్ అంటారు. మనిషికి రెండు ఊరేగింపులు ఉంటాయి, పెళ్ళినాడు ఒక ఊరేగింపు, వల్లకాడులోకి వెళ్ళినప్పుడు ఒక ఊరేగింపు, పెళ్ళినాడు ఊరేగింపు అందరూ మానేశారు, ఇంకా వల్లకాడు ఊరేగింపు మిగిలింది. ది లీడర్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఇన్ ఎ గ్రేట్ ప్రొసెషన్ టు ఫ్యూనరల్ గ్రౌండ్. వల్లకాడులోకి పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు వాడిని ఎందుకు తగలబెట్టడానికి. ఈ కూడా జనం ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు, అది చచ్చిపోయాడు ప్రాణం, అది జీవుడు వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి వేడి వేడి నీళ్లు పడేస్తారని, వేడి వేడి కాగి కాగి నీళ్లు పడేస్తారు. ఈ జనం ఎవరు కనపడరు కూడా వచ్చింది, ఊరేగింపుగా పనికి వస్తాడు వాడు. వాళ్ళు వల్లకాడు దాకా ఊరేగి కూడా వచ్చి జనం వాళ్ళు ఆడు చేసి ఆ నాయకుడు చేసిన ఆడంబరం పనులు వీళ్ళకే ఆడంబరాలు కావాలని చెప్పి వల్లకాటలోకి వెళ్ళారు. ది బాడీ ఈజ్ బీయింగ్ టేకెన్ ఇన్ ఎ గ్రేట్ ఇన్ ఎ గ్రాండ్ ఇన్ ఎ గ్రేట్ ప్రొసెషన్ ఇట్ ఇస్ ఎ ఫ్యూనరల్ ప్రొసెషన్. వల్లకాడ యాత్ర బాగుంది, వలకాడ యాత్ర అనంతరం ఆయన సరిగ్గా బాగా కాగి నూనెలో పడేస్తారు వెళ్ళగానే ముందడు. ఎవరు నీ నాయకుని, ఈ వినాయకుని అక్కడ తీసుకెళ్లి పడేస్తారు. అంచేది మనం ఈ గొప్పల కోసం చేస్తే వలకాడలోకి 10 మంది జనాలు వచ్చి చివరి అక్కడ ఉంటాయి చెప్పలు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, చేసే పని నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, ఈశ్వర ప్రీత్యర్థం చెయ్యి. అది ఎవరు ఎవరి కోసం? ఆ లోపల అంతర్యాముగా అక్కడ మనిషి పేరు చూడకో, రూపం చూడకో, కులం చూడకో, మతం చూడకో, లోపల ఈశ్వరుని చూసి ఆ ఈశ్వరుడి ప్రీతి కోసం చెయ్యి. నీకు మోక్షిచ్చేవాడు ఎవడు? ఈశ్వరుడు. నీకు చిత్తశుద్ధి ఇచ్చేవాడు ఎవడు? ఈశ్వరుడు. నీకు అర్థమవుతుందా? వాడే జ్ఞానదాత. ఎవడైతే నీకు జ్ఞానదాతో, నీకు ఎవడైతే కర్మ ఆ కర్మ ఫలాన్ని ఇస్తాడు, కర్మఫల దాత ఎవడు? కర్మఫలాన్ని పంచిపెట్టేవాడు ఎవడు? ఎవడు? నీకు అర్థమవుతుందా? జ్ఞానదాత, శాంతిదాత ఎవడు? వాడి ప్రీతి కోసం దానం చెయ్యి. ఏం చెయ్యి? దానమే కాదు, ఏ పని చేసినా లోపల ఈశ్వరుడు కోసం చెయ్యి. మనం కూడా ఇంట్లో మనుషుల్లో కూడా వాళ్ళ గుణాలు చూడకూడదు. మన ఇంట్లో 10 మంది ఉంటారనుకోండి, వాళ్ళ గుణాలు చూడకూడదు. 10 మంది ఇంకా 10 మంది పూర్వజన్మలో వేరు, అయితే ఇక్కడ 10 మంది రకరకాలుగా ఉంటారు. మనం వాళ్ళని చూడటం మానేసి ఏదో టైంకి అన్నం పెట్టేసి మీకు లోపల మనం చూసేది అంతర్యామగొని ఈశ్వరుని చూస్తే మనకు వికారాలు రావు. వాళ్ళ భక్తులు వాళ్ళు ఉంటారు, మన భక్తులు మనం ఉంటారు, ఈ లోపల కాలక్షేపం అయిపోతుంది. మన పని మనం చేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ మధ్యన పెద్ద మనిషి ఉన్నాడు, నాన్నగారు నాన్నగారు మా ఆవిడ మీ మీటింగ్లకి శ్రద్ధగా వస్తుంది అని చెప్పి మా ఇంటికెళ్ళి పేకాట ఆడుకోవడానికి అడ్డు లేకుండా ఉండాలి. ఆవిడ ఇంట్లో పేకాట పెడితే గొడవగా ఉంటా ఉందా? ఆవిడ మీ మీటింగ్లకు వచ్చేసాక ఆవిడ వచ్చి లోపల మేము పేకాట ఆడేసుకుంటున్నాం అని బాబు, మీరు ఎలా ఎంతమందికి ఉపకారం చేస్తున్నారని చెప్పారు. ఆవిడ ఇంట్లో ఉంటే సారా తాగనివ్వటం లేదు, పేకాట ఆడుకునివ్వటం లేదు. ఏదో మాలాంటి వాళ్ళకి మీరు చాలా ఉపకారం చేస్తున్నారు. మాకు అడ్డు చెప్పుకు, మీ మీటింగ్ లేకపోతే రాదు, అది సినిమా కలరు. మీ మీటింగ్లు పేరు చెప్పి మాకు అడ్డు వదిలిపోతాం అన్నాడు. ఆ లోకం వాళ్ళకి, మన లోకం మాది. మాకు ఇప్పుడు మీ ఉపన్యాసాల వల్ల 2 కోరికలు నెరవేరు, నా కోరిక నెరవేరుతాను, మా ఆవిడ కోరిక నెరవేరుతాను అన్నాడు. ఇది ప్రపంచం. ఆయన చెప్పింది అబద్ధం కాదు, నిజమే. ఇది ప్రపంచం. ఆవిడ ఇంట్లో పేకాట ఆడిన వాళ్ళు, పేకాట ఆడితే పోట్లాడు దిగి వస్తుంది. ఆవిడ వచ్చే లోపల ఇంచుమించుకి మీరు 5 ఇంటికి ముగించేస్తారు. ఆవిడ ఇచ్చే ఇంటికి వచ్చేవాడికి 6 అయిపోతుంది. ఆవిడ వచ్చేవాడు పేకాట మానేసి మేము పెద్ద మనుషుల్లో కూర్చుంటాం. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. పేకాటకి 4 చేతులు ఉండాలి, మిగతా 3 చేతులు వెళ్ళిపోతాను. నేను బుద్ధిమంతుల్లా కూర్చొని ఉంటాను. ముందు మా పేకాటకి అడ్డు లేకుండా మీ ఉపన్యాసాలు బాగుండాలి అన్నాడు. ఆయన చెప్పింది అబద్ధం కదా, కరెక్ట్గా చెప్పాడు. ఇంకా వాళ్ళ లోకం వాళ్ళకి, మన లోకం మన మన కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఇదే ప్రపంచం అంటే ఇలా ఉంటుంది. ప్రపంచం అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే రకరకాల మనుషులు. ఈ గొడవలు మన ప్రకృతి గుణాలు కూడా చూడకూడదు. ఇంకా మన లోపల అంతర్యామిగానే ఈశ్వరుని చూడటం. వాళ్ళు కూడా వాసన యొక్క ఆ లోపల ఏదో వాసన ఉంటుంది, ఆ వాసన యొక్క వేగం వల్ల అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా గొడవలోకి మనం వెళ్ళకూడదు. అంతర్యాముగా ఉన్న ఈశ్వరుని మనం చూడటం. వాళ్ళ గురించి మనం ప్రార్థిస్తే సర్వేశ్వరుడు వాళ్ళకి మంచి బుద్ధి కలగజేయమని ప్రార్థించటం. వాళ్ళకి మంచి బుద్ధి కలగజేయమని ప్రార్థించవచ్చు. గీత రాగా మనకు 2 శ్లోకాలు కూడా అవ్వలేదు. శ్లోకాన్ని పోగొట్టేది ఈ శ్లోకం. మీకు 1 శ్లోకం అర్థమైతే శ్లోకం అంతా పోదు. శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం. 1 శ్లోకం మీకు డైజెస్ట్ అయితే మొత్తం శ్లోకం అంతా కూడా, మొత్తం మీకు 1 శ్లోకం అర్థమైతే మొత్తం శ్లోకం అంతా పోదు. తర్వాత ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఇంటికి వెళ్ళి మాటల యొక్క అర్థాన్ని మననం చేసుకోవాలి. చెప్పి మాట ఉంటుంది కదా, ఆ మాటకు అర్థం ఉంటుంది, శబ్దానికి అర్థం ఉంటుంది. అర్థాన్ని ఇంటికాడ మననం చేసుకోవాలి. జ్ఞానానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది వీరి వల్ల. ఇంకో మాట చెప్తాను, మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయి విషయాలు మర్చిపోండి. ఈ ధ్యానం చేస్తున్నాం, 2 గంటలు ధ్యానం చేస్తున్నాం, 1/2 గంట ధ్యానం చేస్తున్నాం, 1 గంట ధ్యానం చేస్తున్నాం చెప్తారు కదా. పొద్దున్న ధ్యానాలు చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు, గడపచ్చు. ధ్యానం చేయటం మంచిదే, ధ్యానం చేయటం మంచిది, ధ్యానం మంచిదే. ఆ ధ్యానం చేసేటప్పుడు చేసేవాడు కనిపిస్తున్నాడు అనుకోండి, అది ధ్యానం కాదండి, అది నిజమైన ధ్యానం. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు కూడా ధ్యానం చేస్తున్నారు కదా, ఎవరో కొంతమంది బుద్ధిమంతులు కొంతమంది ధ్యానాలు చేస్తున్నారు, చేయండి. మంచిది, ధ్యానం మంచిదే, ధ్యానం మంచి. ధ్యానం కూడా తపస్సుతోడు సమానం చేయండి. ఆ ధ్యానం చేసినప్పుడు మీరు ఆ ధ్యానం చేసేవాడు కనిపిస్తున్నాడు లేచి వాడు కనిపిస్తూ ఉంటాడు అంతే, ఇంకా సరైన ధ్యానం కాదు. ధ్యానం చేయటం వల్ల ఎవడైతే పోవాలాడు కనిపిస్తున్నాడు అనుకోండి, అది ధ్యానం కాదు. అలాగని చేయటం మానకండి. ఏదో కృష్ణుడు చెప్పినట్టు అర్జునుడు చేతులు ఆడించన్నాడు, ఏపడి నటించండి అలాగే ధ్యానం చేస్తున్నట్టు. మీరు ఇంటికాడ ధ్యానాలు చేయండి, ఆ లోపల చేసేవాడు ఒక ఉంటారు కదా, మీకు అర్థమవుతుందా? ఆడి కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఆడి కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాతే మనకు నిజమైన ధ్యానం ప్రారంభమవుతుంది. అప్పుడు ధ్యానం చేశాక నేను ధ్యానం చేస్తున్నాను చెప్పేవాడు ఉండడు. రమణ మహర్షి గారు అన్నారు, జాగ్రత్త అవస్థ వెళ్ళాక స్వప్నం వస్తుంది, స్వప్న అవస్థ వెళ్ళాక సుషుప్తి వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. 3 అబద్ధాలే. కానీ దీనికి అలవాటు పడిపోయినలా ఎంతో ఎన్నో జన్మల నుంచి అవస్థలు, 3 అవస్థలు, మెలకువ, తర్వాత నిద్ర, మళ్ళీ నిద్రలో స్వప్నం, ఇలా 3 అవస్థలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఆ అబద్ధాలు కాబట్టి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది అనేక జన్మల నుంచి అవస్థలు మనం అనిపిస్తున్నాం కాబట్టి అది నిజం కాకపోయినా నిజంలాగా కనిపిస్తుంది. వచ్చేది ఏది నిజం కాదు, వచ్చేది పోయేది ఏది నిజం కాదు, నిజమైన నిజం వచ్చేది కాదు, పోయేది కాదు. అంచేది మీకు దీర్ఘకాలం అలవాటు ఉండటం వల్ల అది నిజం కింద అనిపిస్తుంది. ముందు అది అబద్ధం అని అర్థం చేసుకోండి. మెలకువ అబద్ధమే, ఇదంతా అహంకారానికే. మెలకు కూడా అహంకారం, నిద్ర కూడా అహంకారానికే. మీకు అర్థమవుతుంది, నిద్ర నిద్రలోంచి బయటకు లేచి ఆ నిద్రలో మనసు రెస్ట్ తీసుకుంటుంది. ఈ నేననే తలంపు జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో కూడా ఉంటుంది. కానీ అక్కడే ఉండదు, ఎక్కడ నిద్రలో ఉండదు. నిద్ర దానికి పేరు ఉండదు, దాని పేరు ఉండదు కాబట్టి మెలకు వచ్చాక మనం ఏమంటాం, అబ్బా సుఖపడ్డాం అండి బాబు, బాగా నిద్ర పట్టింది, సుఖంగా ఉన్నాం. ఎందుకంటున్నాం, వీడు వదిలేస్తాడు, వీడు ఎవడో ఈ నేననే తలంపు నిద్రలో మనం వదిలేస్తాడు. ఆడు వదిలేస్తేనే సుఖపడతాం మనం, ఆడు పట్టుకున్నంతకాలం సుఖపడవాడు. ఆడి జాగ్రత్త అవస్థలో మనం ఇడిచిపెట్టాడు, స్వప్న అవస్థలో ఇడిచిపెట్టాడు. ఎక్కడ ఇడిచిపెడుతున్నాడు? గాఢ నిద్రలు ఇడిచిపెట్టేస్తాడు. ఎవడు ఈ జీవుడు ఇడిచిపెట్టేస్తాడు. ఇడిచిపెట్టేసినప్పుడు మెలకు రాగానే ఏమంటాం, అబ్బా సుఖంగా నిద్ర పట్టింది బాబు, సుఖంగా ఉన్నాం అంటాం. ఇంచేత ఈ నేను తలంపు అక్కడ పోతాడు బయటికి, ఎక్కడ పోతాడో పోతాడు. మెలకు వచ్చిందా వచ్చి చుట్టేసుకుంటాడు, ఇలా పట్టేసుకుంటాడు. కానీ 3 అబద్ధాలే. ఏది కానీ చిరకాల నుంచి, ఏడాది జన్మల నుంచి దీనికి అలవాటు పడిపోయాం. మీరు జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, నిద్ర అవస్థ, నిద్ర కూడా అబద్ధమే. ఈ 3 ఎంత అబద్ధాలే అంత నిజం మీరు అనుకుంటున్నారు. అంచేది మీకు లోచూపు కలగట్లేదు, ఇక్కడ అయిపోతుంది మనసు. ఇంకా పని ఏముంది మనకి? నిద్ర, తిండి, మంచం, కంచం, మంచం, కంచం, కంచం, మంచం, మంచం, కంచం, నిద్ర, తర్వాత స్వప్నము. ఇది ఉన్నట్లు నేననే తలంపు ఉంటుంది, నిద్ర. ఆ నిద్రలో మనకేమి తెలియదు, మనస్సు అక్కడ అజ్ఞానం ఉంటుంది. కానీ మనకేమి తెలియదు, ఆ తెలియపోవటమే అజ్ఞానం. మీకు అర్థమవుతుంది. కానీ అక్కడ నేననే తలంపు ఉండదు కాబట్టి అక్కడ మనకు ఏదో సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది, నిద్రపోయినట్టు అనిపిస్తుంది. మెలకు వచ్చాక ఏదో 4 గంటలు సుఖపడ్డాం అనుకుంటాం, మళ్ళీ మెలకు వచ్చేవాడికి ఇటు చుట్టేసుకుంటాడు, అతి వేగంగా వచ్చి చుట్టేసుకుంటాడు. మెలకు రావటం ఈ దేహగతమైన వచ్చేలా పట్టేసుకోవటం ఒకేసారి జరిగిపోతుంది. ఈ మూడు అబద్ధం అన్నారు. ఏ మూడుని? మెలకు అబద్ధం, స్వప్నం అబద్ధం, నిద్ర కూడా అబద్ధం. కానీ అన్నీ ఎన్ని అబద్ధ దీర్ఘకాలం నుంచి వస్తున్నాయి. దీర్ఘకాలం నుంచి వచ్చేది అబద్ధమైనా నూటికి నూరు రూపాయలు అబద్ధమైన నూటికి నూరు రూపాయలు నిజమనుకుంటున్నావు. అదొక అలవాటు. అదేంటది? అదొక అలవాటు. అంటే మీరు ధ్యానం, నిజమైన ధ్యానం ఎప్పుడు వస్తుందంటే మీకు ఆ ధ్యానం చేసేవాడు ఒకడు ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఆడు నెమ్మదిగా పక్క తప్పుకోవాలి. ఆడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి కూడా ధ్యానం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ అది నిజమైన ధ్యానం. నిజమైన ధ్యానంలో చేసేవాడు తప్పుకుంటాడు. ఎవడో నేను ధ్యానం చేస్తున్నాడు తప్పుకుంటాడు. అది ఇట్ ఇస్ ద ట్రూ మెడిటేషన్, ఇట్ ఇస్ ద ట్రూ కాంటెంప్లేషన్. అలా సైతాన్ని గడు తప్పుకోవాలి. ఇవాళ ముఖ్యమైన టైం అయిపోయింది, ముగిస్తున్నాం. ఇన్ని గంట చాలు మనకి. 1 అవర్ ఈ జన ప్రవచనానికి 1 గంట చాలు. మనం ఇలా గంటల తరబడి కూర్చోవటం అలవాటు అయిపోయింది. ఇది భవిష్యత్ ఇది నాట్ రైట్ హ్యాబిట్. ఇట్ మే బి రాంగ్ హ్యాబిట్, ఇట్ నాట్ రైట్ హ్యాబిట్. గంటల తరబడి కూర్చోవటం రాంగ్ హ్యాబిట్, రైట్ హ్యాబిట్ కాదు. అలవాటు పడిపోయాం. రామకృష్ణ మిషన్లో మాంగ్స్ ఎప్పుడైనా వారానికి ఒకరు వచ్చి చెప్పినా గంట కంటే చెప్పరు. గడియారం దగ్గర పెట్టుకుని ఆఫ్ చేసేస్తారు. ఇది ఇట్ రైట్ హ్యాబిట్? డోర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ నాట్ రైట్ హ్యాబిట్. అంటే మూడేమో పట్టుకోమన్నాడు. ఏంటది? యజ్ఞ, దాన, తపస్సు. మీరు విడిచిపెట్టాలని ప్రయత్నం చేయమన్నాడు. రాగ, భయ, కోప మీరు విడిచిపెట్టమన్నాడు. భగవాన్ ఏమన్నారంటే దేహాభిమానం ఉన్నవాడికి మూడు గ్రహాలు లేని వాడికి ఏమి లేదు. ఇది రాగం లేదన్నాడు, ద్వేషం లేదన్నాడు, కోపం ఉంటే అవి ఎవరికుంటాయో అది లేనప్పుడు, ఎవరికుంటాయో వాళ్ళు లేనప్పుడు ఇంకా అదేంటి? ఇంకా శవానికి శరీరం శవం అయితే ఆ శవానికి రోగం ఏంటి? ఇంకా దేహమే లేని వాడికి రోగం ఏంటి? దేహం ఉన్నవాడికి రోగం. కానీ అలా లోపల జీవుడు ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఎవరుంటాడో ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది, భయం ఉంటుంది, కోపం, ఇవన్నీ జీవ లక్షణాలు. ఆ జీవుడే పోయినప్పుడు ఏమీ లేవు. తలకాయ లేనప్పుడు తలకాయ పోటీ ఉంటుంది. తలకాయ అయినప్పుడు తలకాయ పోటీ వస్తారు. తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? అంటే ఇది మూడు విడిచిపెట్టమన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడో చెప్పండి. ఇష్టాలు అయిష్టాలు విడిచిపెట్టేయమన్నాడు. ఇష్టాలు అయిష్టాలు విడిచిపెట్టేయమన్నాడు. భయం విడిచిపెట్టేయమన్నాడు. తన కోపం విడిచిపెట్టేయమన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడు చెప్పమంటారా? ఈ మనలో ఉన్న ఈ మన కూడా ఉన్నంత కాదు, మన దుఃఖం కూడా విడిచిపెట్టదు. భయం వల్ల దుఃఖం వస్తుంది, ఇష్టం వల్ల దుఃఖం వస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా భంగం కలిగిందనుకోండి దుఃఖం వస్తుంది. ఇష్టాల వల్ల అయిష్టాల వల్ల దుఃఖం వస్తుంది, కోపం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల దుఃఖం రావడానికి అది విరేకాలు కూడా పట్టుకుంటాయి. ఎక్కువ భయపడతా అంటే దుఃఖమే కదా, విరేకిన మోషన్స్ పట్టుకుంటాడు. అంచేది మీకు మీకు వీటి వల్ల మీకు అశాంతి వస్తుంది మీకు తెలియదు. మీకు దుఃఖం వస్తుంది కాబట్టి, అశాంతి వస్తుంది కాబట్టి మూడు విడిచిపెట్టమన్నాడు. ఏది? రాగము, భయము, వేత, రాగ, భయ, క్రోధ. ఈ మూడు విడిచిపెట్టమన్నాడు. ఈ మూడు విడిచిపెడితే మీ బుద్ధి నిర్మలంగా ఉంటుంది, నిశ్చరంగా ఉంటుంది. ఈ మూడు విడిచిపెడితే మీ బుద్ధి ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మూడు పట్టుకోమన్నాడు. ఏ మూడు? యజ్ఞదాన. అంటే ఆ యజ్ఞదాన తపస్సులు పట్టుకోవడం ఎందుకంటే మిమ్మల్ని పవిత్రులు చేస్తాయి. అవి మీరేమవుతారు? దానివల్ల పవిత్రులు అవుతారు. ఎవడైతే పరమ పవిత్రుడో, ఎవడైతే నిప్పుతోడు సమానమో, ఎవడైతే నిప్పుతోడు సమానమో, ఎవడైతే పరమ పవిత్రుడు, వాడు జ్ఞానం అడగక్కర్లేదు. జ్ఞానం వచ్చి వాడిని భరిస్తుంది. మీరు పవిత్రులు అవటానికి మూడు పట్టుకోమన్నాడు. ఏంటది? యజ్ఞ దాన తపస్సు. మీరు దుఃఖం పోవటానికి అశాంతి పడటానికి మూడు ఇడిచిపెట్టమన్నాడు. ఏంటది? ఇష్ట అయిష్టాలు కోపము భయము. ఇడిచిపెట్టండి అవి పట్టుకోండి, ఈ విడిచిపెట్టండి అవి పట్టుకోండి, ఆరోగ్యాన్ని పట్టుకోండి అనారోగ్యాన్ని ఇడిచిపెట్టండి, మంచిని పట్టుకోండి చెడ్డని విడిచిపెట్టండి, ధర్మాన్ని పట్టుకోండి అధర్మాన్ని విడిచిపెట్టండి. ధర్మాన్ని మట్టి ధర్మం ఫైనల్ కాదు, ధర్మాన్ని ఎందుకు పట్టుకోవాలి? మనం పవిత్రులు అవటానికి. మీరు అర్థమవుతుంది? అక్కడ ధర్మం గమ్యం కాదు, ధర్మం గమ్యం, ధర్మం గమ్యం కాదు, భగవంతుడే గమ్యం, భగవంతుడే కాదు, కానీ ధర్మం భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది కాబట్టి పట్టుకోండి. గోవింద గోవింద గోవింద. మళ్ళీ నాలుగు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి గోవిందుడు, రెండు గీత, గోవిందుడు గీత గాయత్రి, ఆఖరిదేంటి గంగ. గీత గంగ గాయత్రి గోవింద మొదటి అక్షరాలు ఎందుకు దేని మీద వచ్చి గా, ఈ గా గుర్తుపెట్టుకోండి, గా అనే అక్షరం గుర్తుపెట్టుకోండి. గీత గంగ గాయత్రి గోవిందుడు, గోవింద గోవింద గోవింద. అంటే ఈ మీరు ఈ భగవద్గీతలో ఏదో ఒక మాట తీసుకుని మీరు ఇంటికాడికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మీరు మామూలుగా చేసే ధ్యానం కంటే ఈ భగవంతుడు చెప్పిన మాటను ధ్యానం చేస్తే నీకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ మాట ఇది ఎవరి మాట? దేవుని మాట. ఇది ఎవరి మాట? ధ్యానో నో దేవుని ఆత్మ చెప్పిన మాట. ఆత్మ నోను మళ్ళీ దేవుడు గొడవలోకి వెళ్ళదు. ఎవరు చెప్పి? ఆత్మ చెప్పిన మాట. ఏమండి మనస్సు చెప్పిన మాట కాదు, ఆత్మ చెప్పిన మాట. మన ఆత్మ దగ్గర గింటే వరకు ఆ మాట విడిచిపెట్టదు. ఏ ఆత్మ చెప్పిన మాట, ఆత్మ చెప్పిన మాటను ధ్యానం చేస్తున్నాడు. ఆత్మ దగ్గర తీసుకెళ్లే వరకు హృదయంలోకి, ఎక్కడైతే గోవిందుడు ఉన్నాడో ఆ హృదయంలోకి మనం తీసుకెళ్లే వరకు ఇది వెంటాడుతుంది. అది ఈ మాటను కూడా ధ్యానం చేయండి, మాటను కూడా ధ్యానం చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. గోవిందుడు ఏమన్నాడంటే, నా అనుగ్రహం వల్ల మీకు శాంతి కలుగుతుంది, నా అనుగ్రహం వల్ల శాంతి కలుగుతుంది. ఆ శాంతి మీకు వచ్చాక శాంతి ఏంటి, ఎంత శాంతి వచ్చేస్తుంది, ఎంత శాంతి వచ్చేస్తానంటే, ఎంత శాంతి వచ్చేస్తానంటే మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపడతారు, మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపడతారు. ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తామని ఆలోచన మొదలు పెడతారు. మీరు ఆలోచించినా మీ ఆలోచనకు అందదు. మీరు ఇచ్చే శాంతి బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్, మీ ఆలోచనకు అందదు. నేను ఇచ్చే శాంతి ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్. మీ ఆలోచనకు శాంతిని ఊగిసిలాడుతూ ఉంటారు. ఏంటి ఎంత శాంతి వచ్చేస్తాను, ఎంత శాంతి వచ్చేది కాదు. మీరు ఆలోచన మొదలుపెడితే ఏం ప్రయోజనం లేదు, మీ ఆలోచన కాదు. ఆ పీస్ ఎటువంటిది అంటే ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్. అది మీ అసలు మీ బుర్రకు అండదు. ఇంకా మీరు శాంతిలో ఏదో ఊగిసిలాడిపోతూ ఉంటారు. ఎందుకు వస్తాను నేను శాంతి, మీరు ఆలోచన, మీ ఆలోచనకు అందదు. నేను ఇచ్చే శాంతి అట్టే ఉండదు. ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్. ఏం వండర్ఫుల్గా చెప్తున్నారు చూడండి, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ మీరు అనుభవించే శాంతి మీకు అందదు, మీ బుద్ధికి అందదు. ఒకవేళ నోటితో చెబుదానికి ప్రయత్నం చేసిన శాంతికి మీరు న్యాయం చెబుతారు. ఇట్ ఈజ్ బియాండ్ అవర్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈజ్ బియాండ్ అవర్ రిటన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈజ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆల్సో, ఇట్ ఈజ్ బియాండ్ అవర్ ఇంటలెక్ట్, ఇట్ ఈజ్ బియాండ్ అవర్ డిస్క్రిమినేషన్. ఏ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.